కొంతమందికి ఇళ్లల్లో సంతానం కలగదు, కొందరికి అసలు పెళ్ళిళ్ళే అవ్వవు, మరికొంతమందికి ఒళ్ళంతా మచ్చలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మూల కారణం నాగదోషం ఉన్నది అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు ఈ నాగదోషం ఎలా వస్తుంది? ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి ఏ దేవతను ఆరాధించాలి? సకల నాగదోషాలని తొలగించే దేవతకి మానసాదేవి అని, జరత్కారు అని, నాగేశ్వరి అని పేర్లు ఉన్నాయట కదా, ఇది నిజమేనా అని నారదుడు మన కోసం అడిగాడు. ఆయనకి తెలియక కాదు, మన కోసం అడిగాడు. అప్పుడు ఆయన చాలా మంచి ప్రశ్న వేసావు నాయన, ఒకప్పుడు మానసాదేవి అని ఒక దేవత ఉన్నది, ఆ దేవత అనుగ్రహం వల్లే మానవులకి ఈ కష్టాలన్నీ తొలగుతాయి, ఇప్పుడు అసలు నాగదోషం అంటే ఏమిటో చెబుతున్నా విను. కొంతమందికి అష్టమకుదుడు సప్తమకుదుడు ఉంటే అటువంటి వాళ్ళకి నాగదోషం ఉన్నట్టే జాతకంలో. మరికొంతమంది ఇళ్లలోకి పాములు వస్తే, అంటే అన్ని పాములు కాదు, త్రాచు పాముల్లో కొన్ని జాతి సర్పాలు ఉంటాయి, చాలా గొప్ప సర్పాలు, ఆ సర్పాలను చంపితే భయంకర దోషం వస్తుంది. అందుకే సాధ్యమైనంతవరకు సర్పాలను చంపకూడదు. అవి కూడా మనకేం అన్యాయంగా హాని చేయవండి, అవి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోరకు ఊరుకుంటే అవే పోతాయి. అసలు వాటి స్థానాల్లో మనం ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఇవన్నీ పొలాలు, ఒకప్పుడు అడవులు, కొండలు, కొండలు పడగొట్టేయటం, మొత్తం అడవులన్నీ నాశనం చేసేయటం, వేలాది ఎకరాల అడవులన్నీ నాశనం చేస్తే ఈ పాములు ఎక్కడికి పోతాయి? వాటి స్థానాల్లోకి మనం వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటే మరి ఆ పాముల్ని ఎక్కడికి వెళ్ళమని చెప్పాలి మనం? అందుకని వాళ్ళు ఇళ్లలోకి వస్తాయి, మన మీద ప్రేమతో వస్తుంటాయి. కొన్ని కొన్ని పాములు తల్లిదండ్రులు కూడా అయి ఉండొచ్చట, అత్తలు మామలు తాతలు కూడా అయి ఉండొచ్చట. ప్రేమ ఎక్కువైపోయి ఈ డబ్బు పెచ్చ, అవి మనవల పెచ్చ, మనవరాళ్ళ పెచ్చ ఎక్కువైపోయి మళ్ళీ పాముల రూపంలో ఇంట్లోకి వస్తారు వాళ్ళు. అది తెలియ వీడు చంపేస్తాడు, సొంత తండ్రిని చంపిన దుర్మార్గుడు ఉన్నారు అలాంటి వాడు తెలియక, పాము రూపంలో వస్తారట. పిసిడి కొట్టాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగా యావత్ జీవితం డబ్బల్లా బ్యాంకులో దాసి అలా 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 పోగేసి కొడుక్కెవరు కూతురికెవరు వాళ్ళు అనుభవించరు, చూస్తూ చూస్తూ మంచినీళ్ళు కూడా కొనుక్కు తాగలేరు. అలాంటి పిసిడి కొట్టేవాళ్ళు చచ్చిపోతే వాళ్ళ డబ్బుకి కాపలా కాయడానికి పాములు ఏర్పడతారు తెలుసా మీకు? పూర్వం నిధులు ఉండేవి, ఆ నిధుల దగ్గర ఉన్న పాములన్నీ ఆ చచ్చిన వాళ్ళే, చచ్చి పాము అవుతారు వాళ్ళు. కాబట్టి పేనాసాడికి రాబోయే జన్మలో పాము జన్మ వస్తుంది, అందువల్ల పిసిని కొట్టుతనం ఉండకూడదు, అలాగని ఉన్న డబ్బుని తగలాబెట్టకూడదు. అర్థమును జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే వ్యర్థం చేస్తే వాళ్ళకి రాబోయే జన్మల్లో నీచ జన్మలు వస్తాయి. కాబట్టి ఎందుకు చెబుతున్నాను, ఇలా ఏదన్నా ఒక పాము వస్తే వాటిని పట్టించాలి, లేదా మనం తప్పుకుంటే అవే వెళ్ళిపోతాయి. ఈ జాతి సర్పములను చంపడం మహాపాపం, ఆ పాపం వల్ల వంశం నాశనం అవుతుంది, లేదా ఒళ్ళంతా మచ్చలు వచ్చి పడిపోతాయి, తెల్ల మచ్చలు వస్తాయి, శ్వేతకుష్ఠ వంటి రోగములు వస్తాయి, ఇళ్లల్లో భార్యాభర్తల మధ్యలో అశాంతి వస్తుంది, పాములు చంపిన వాళ్ళు ఎవడో సుఖపడినట్టుగా నేను చూడలేదు. సర్పములు దేవతలు అన్యాయముగా ఎవరి జోలికి రావు. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడాలంటే మనిషికి భయపడండి, నాకు మనిషి అంటేనే భయం, పాము అంటే భయం లేదు, ఆఖరికి పులి అంటే కూడా భయం లేదు. హాయిగా అడవుల్లో తిరిగాను కానీ ఈ దిక్కుమాలిన మనిషిని చూస్తే భయం అన్నమాట. వీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పట్లేదు, అలాంటి పాపాత్ముల గురించి. వీళ్ళు పక్కనే ఉంటారు, సమయం చూస్తే పడగొడదామని చూస్తారు. అబ్బా మీ పురాణం భలే ఉందండి, బయటికి వెళ్ళేవాడు మొహం అండి వాడికి ఏం రాదండి అంటారు. అందువల్ల ఎప్పటికైనా ఈ మనిషికి మనిషే శత్రువు తప్ప ఇంక ఏది శత్రువు కాదు. ఈ పాములు చంపితే సర్పదోషాలు వచ్చి పడిపోతాయి, భయంకరమైనవి. అలాగే పాముల పుట్టలు తవ్వడం, పాములున్న చోట వాటిని ఆక్రమించి ఇళ్ళు కట్టడం, కొంతమంది పాములు గుళ్ళు పీకేసి అక్కడ కూడా ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇవన్నీ మహాపాపాలు. కొన్ని కొన్ని స్థలాల్లో పాములు పుట్టు ఉంటాయి కదా, ఆ పాములు పుట్టలో ఉన్నటువంటి స్థలములు మనమైనా సరే ఆ కాస్త పుట్ట ఉన్న స్థలం వదిలేయండి. మాప్పుడు మా బాలకృష్ణ గారు ఉన్నారు, నాకు మంచి ఆత్మీయ శిష్యుడు. వాళ్ళ పొలంలో ఓ ప్రాంతంలో పాములు పుట్టలు ఉండేవి, 200 గజాల స్థలం ఆ కాస్త స్థలం. ఆయన ఏం చేశారంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాన్ని, ఇక్కడ పాము పుట్టలు ఉన్నాయి, ఇది మనం దున్నద్దు, భవిష్యత్తులో ఎవరికి ఇవ్వద్దు అని అక్కడ గుడికి ఇచ్చేశారు. అది అదొక నాగేంద్రుడి గుడి కింద ఇప్పటికీ ఆ తోటలో ఉండిపోయింది. దానికి అర్చకుడు ఉండి దాన్ని సేవ చేసుకున్నాడు. అంటే ఈ 200 గజాల వల్ల మనకి రేపు పొద్దున ఏదో లాభం వస్తుంది అనుకుంటాం, కానీ లాభం కాదు దుఃఖం వస్తుంది. నాకు అందుకే ఆ బాలకృష్ణ గారి మీద అంత అభిమానం కలిగేది. వాళ్ళ తోటలో ఎప్పుడు కూడా స్థలం వదిలేసారు చూడండి కావాలంటే. కొన్ని విషయములలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పములున్న స్థలం మనం పంట పొలంగా వాడరాదు. దేవతల కోసం గుడి కోసం అట్టే పెట్టండి. వాటిని చంపడం పాపం, వాటిని ఆక్రమించుకోవడం పాపం, వాటి సొమ్ము తినడం పాపం. గోవులు, సర్పములు, దేవుళ్ళు, విప్రులు, ఈ నలుగురికి సంబంధించిన ఆస్తి మనది కాదట. గో, విప్ర, దేవ, సర్ప ఆలయములు మనం పొరపాట్లు కూడా అనుభవించకూడదు, వాటిని వాటికి వదిలేయాలి. కొంచెం వదిలితే కోట్లు వస్తాయి. ఈ కొంచెం దగ్గర కక్కుర్తి పడితే మన శరీరం అంతా ఓట్లు అయిపోతాయి. ఇవి తెలుసుకోవాలి. ఇలాంటి పనులు చేసిన వాడికి నాగదోషం వచ్చి అయితే వంశం అభివృద్ధి కాకుండా నాశనం అవుతుంది, లేదా రోగగ్రస్తులు అవుతారు, భార్యాభర్తల మధ్యలో దుఃఖాలు వస్తాయి. ఇవన్నీ తొలగజేసేటటువంటి ఒకనొక దేవత ఉన్నది, ఆవిడే మానసాదేవి. ఒకనొకప్పుడు బ్రహ్మ, కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారు, భక్తితో శివుడికి అభిషేకం చేశారు. శివుడిని లింగరూపంలో అభిషేకించడం గొప్ప కాదు, కైలాసానికి వెళ్ళి శివుడు కూర్చునుంటే ఆయన మీద గంగ పోసి ఆయన అభిషేకించారట. అసలు శివుడి యొక్క లక్షణమే విచిత్రం అనుకోండి. ఆయన నెత్తి మీద ఏముంది? జటాజుటంలో గంగ. పరమేశ్వర, ఆ జటాజుటంలో గంగ కొంచెం మా కమండలంలో పోయి అన్నాడు బ్రహ్మ. శివుడు అలా తల ఉంచాడు, కమండలంలో జలం పడింది. దాన్నే కొంత ఇంద్రుడు తీసుకున్నాడు, కొంత కశ్యపుడు తీసుకున్నాడు. అందరూ తీసుకుని, శివ కాసేపు ఈ నీళ్లతో నీ శిరస్సును అభిషేకించని అన్నారు. ఆయన శిరస్సులో ఉన్న గంగ తీసుకుని మళ్ళీ దాంతో ఆయనకు అభిషేకం చేశారట. మనం మరి గొప్పవాళ్ళం కదటండి, ఆయన సొమ్ము ఆయనకే ఇస్తాం. అందుకనే తుభ్యమేవ వస్తుం సంప్రదదే తుభ్యమేవ, నీ వస్తువు నీకే ఇస్తున్నామని ఒక సామెత పుట్టింది. అలా శివ జటాజూట గంగను సేకరించి ఆ జటాజూట గంగతో కైలాస పర్వతం మీద ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకించారు దేవతలు, బ్రహ్మ, కశ్యపాది ప్రజాపతులు. అప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడు మెచ్చుకుని, నాయనలారా ఏం పని మీద వచ్చారు? నన్ను గంగతో అభిషేకిస్తే నేను చాలా ఇష్టపడతాను, సంతోషిస్తాను, నాకు జలం అంటే చాలా ఇష్టం. జలధారా ప్రియశివ, శివుడంటే జలధారా ప్రియుడు, నీళ్లతో అభిషేకిస్తే నేను బ్రహ్మానందం పొందుతాను, అందువల్ల నా మనస్సు కరిగింది, కోరుకోండనగా. ఏం కావాలో కోరుకోండనగా వాళ్ళు ఏమన్నారు? భూలోకంలో మానవులు సర్పదోషాలతో బాధపడుతున్నారు, ఆ సర్పదోష విముక్తికి మాకు ఒక ఉపాస్య దేవతని ప్రసాదించు అని కోరారు. కోరగానే శివుడు టక్కున తన మనస్సంకల్పంతో మనస్సులో నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. శివుడి మనస్సు నుంచి పుట్టిన ఆవిడే మానసాదేవి అని పిలువబడింది. ఆ తర్వాత ఆవిడ కశ్యపుడి శరీరంలో ప్రవేశించి పుట్టింది, అందుకే కశ్యపి అని పిలువబడింది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బయటకు వచ్చింది, అందుకే ఆవిడకి బ్రహ్మాణి అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో జరత్కారు అనే పేరుతో వాసుకి ఆదిశేషుడికి చెల్లెలుగా కద్రువకి కశ్యపుడికి పుట్టింది. ఈ విధంగా కశ్యప ప్రజాపతికి కద్రువకి కూతురుగా జరత్కారుగా కూడా పుట్టింది. అనేక రూపములు ధరించిన ఆవిడ మొట్టమొదటి శివుడి మనస్సులోంచి పుట్టడం వల్ల శివమానసపుత్రి మానసాదేవి అన్నారు. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పాలి. కైలాసములో ఉండగా నా మానసపుత్రి నాకు పుట్టదు, కాబట్టి మిమ్మల్ని అందరినీ భూలోకానికి తీసుకెడుతున్నాను, నాతో రండని శివుడు తనకు అభిషేకం చేసిన బ్రహ్మని, కశ్యపుణ్ణి, దేవతల్ని వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. భూలోకంలో గంగానదీ తీరంలో ఒక గొప్ప పట్టణం ఉన్నది, అక్కడికి మొట్టమొదటి విష్ణువు అడుగుపెట్టాడు కనుక దానికి హరిద్వారము అని పేరు. హరిద్వారంలో గంగానది ప్రవహిస్తూ ఉంటే గంగకి ఒకవైపున ఒక కొండ, మరోవైపు మరో కొండ, రెండు కొండలకి మధ్యలో గంగ ప్రవహిస్తోంది. అందులో ఒక కొండ మీదకి వచ్చాడు శివుడు. ఆ కొండ మీద కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చున్నాడు. దేవతలారా నా ఎదురుగుండా నిలబడండి అన్నాడు. వాళ్ళంతా ఎదురుగా నిలబడ్డారు. నిలబడగానే తన మనస్సులోంచి ఒక కన్యామణిని తీసుకొచ్చాడు బయటికి. అలా భూలోకంలో హరిద్వారములో కొండ మీద శివుడి యొక్క మనస్సు నుంచి ఒక ఆవిడ పుట్టింది, ఆవిడ మానసాదేవి. ఆ కొండకి మానసా పర్వతము అని పేరు. ఇప్పటికీ ఆ పర్వతం కొండ మీద ఉన్నది. మీరు హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు ఉంటే చేయొచ్చండి, మీ అందరూ చూసే ఉంటారుగా, మానసాదేవి, చండీదేవి రెండు కొండల మీద ఉన్నారు. లేకపోతే జూన్లో నేను వెళ్ళినప్పుడు రండి, అప్పుడు మానసాదేవిని చూద్దరు. కానీ మానసను చూడడానికి నస మాత్రం పెట్టకండి అక్కడికి వచ్చి. మానసాదేవి దగ్గర చాలా శ్రద్ధగా ఉండాలి, భక్తితో ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత కాఫీ లేదు, టీ లేదు, వీటి మీద దృష్టి మన వాళ్ళకి. ఎంతసేపు రాగానే రైలు దిగామంటే, విమానం దిగామంటే చెంబుడు కాఫీ టిఫిన్లు, వీటి మీద దృష్టి ఉండడం వల్ల భక్తి తగ్గిపోతుంది. తిండి తినండి, తప్పులేదు, కాఫీలు తాగండి, ఎవరొద్దన్నారు, అవి లేకుండా బతకలేము. కానీ యాత్రలలో ఆలయములకు వెళ్ళి అక్కడ కఠోర నియమంతో దీక్షతో ఆ కాసేపు జపం చేయాలి. కొండలో అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు అక్కడ మంచి కొండ గుహలో కనపడుతుంది. ఆ గుహలో మొట్టమొదట శివానుగ్రహంతో మానసాదేవి పుట్టింది. దర్శనం సెకండ్ చేసుకుంటే చాలు, అక్కడ బయటకు వచ్చాక కొండ మీద ఒక చోట కూర్చోండి, కూర్చుని మానసాదేవిని భక్తితో ధ్యానం చేయండి. ఆవిడ యొక్క ధ్యాన శ్లోకం, నాగానాం ప్రాణరక్షిత్రి యజ్ఞే పారిక్షతస్య చ నాగేశ్వరీతి విఖ్యాత సా నాగ భగనీతి చ. ఈ శ్లోకం అక్కడ చదువుకోవాలి. నాగుల యొక్క ప్రాణములను రక్షిస్తుంది, యజ్ఞములలో పరీక్షిత్తు నుంచి అందరికీ ప్రాణం ఇచ్చింది, నాగేశ్వరి అని ఆవిడికి పేరు, నాగభగిని. ఇలా ఆ తల్లిని మానసాదేవిని నాగేశ్వరిగా స్తోత్రం చెయ్యాలి. ఆ కొండ సకల దేవతా స్వరూపం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రం, గంగానదీ తీరంలో ఉన్న పర్వతం, అక్కడ పుట్టిందన్నమాట మానసాదేవి. ఆవిడ రాగానే ఆవిడికి శివుడు అపూర్వమైన ఆలయం కట్టాడు. లోపల ఆలయం కట్టగానే ఈ నాగేశ్వరిని విగ్రహ రూపంలో బ్రహ్మాది దేవతలు ప్రతిష్ఠించారు. శివుడు, అమ్మాయి మానస, నువ్వు నాగులకి మానవులకి అందరికీ అధిష్టాన దేవతవి, మనస్సు మీద నీ ప్రభావం ఉంటుంది, మనస్సుని అదుపులో పెట్టలేని వాడికి మనస్సును అదుపులో పెట్టే శక్తినియ్యి. ఎవడైనా అహంకరించినా మనస్సు నా దగ్గర ఉందంటే వాడి మనస్సు పరిపరి విధాలుగా భ్రాంతి పొందేలా చెయ్యి అని ఆవిడ్ని మానసాదేవిని మనస్సునికి అధిష్టాన దేవతని చేశాడు. ఆవిడ చాలా సంతోషంతో శివుడి ఆజ్ఞని పరిపాలిస్తూ నాగదేవతలందరికీ అధిష్టాన దేవత నాగేశ్వరి అయ్యింది. ఇంకేముంది, శివుడి యొక్క మనసపుత్రి కదా, అందుకని అందరూ పూజించడం మొదలెట్టారట. శివపుత్రి 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 అని నాగులు పూజించారు, దేవతలు పూజించారు, గంధర్వులు పూజించారు, మానవులు పూజించారు. ఆ కాలంలో ఈ హరిద్వారం మొదలుకొని మొత్తం భూమండలాన్ని ఒక మహారాజు గారు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన పేరు చంద్రసేనుడు. చంద్రసేన మహారాజు గారు కృతయుగంలో భూమండలాన్ని నాలుగు పాదాలు ధర్మంలో నడిచేలాగా పాలించాడు. ఆ చంద్రసేనుడి పరిపాలనలో ఎక్కడ మాట వరసకు కూడా దొంగలు లేరు, దోపిడీదారులు లేరు, పాపాలు లేవు, ఎక్కడ చూసినా ధర్మం, ఎక్కడ చూసినా సత్యం ఉండేది, వర్షాలు సక్రమంగా కురిసేవి. ఆయన పరమశివ భక్తుడు. చంద్రసేనుడు గంగానదీ తీరంలో ఓ శివాలయం కట్టి నిత్యం శివుణ్ణి పూజించేవాడు. ఆయన ఎంత మొండి భక్తుడంటే, శివుణ్ణి తప్ప నేనెవరిని తలుచుకోను, శివుడికి తప్ప ఎవరికీ నైవేద్యం పెట్టను, శివుడికి తప్ప ఎవరికీ దండం పెట్టను అని కఠోర నియమంతో ఉండేవాట. అంత పెచ్చభక్తుడు అనమాట. భక్తుల్లో ఒక్కొక్కడు ఒక రకం ఉంటారు. ఈ నారదుడు తినగా ఉండడుగా ఓ రోజున మానసాదేవి దగ్గరకు వచ్చాడు. అమ్మాయి మానసా అన్నట్ట. ఏమి నారదా అన్నది ఆవిడ. ఇది కాలు మీద కాలేసి కూర్చుని వచ్చింది నారదుడు కదా, ఆయన దగ్గర కాలు మీద కాలేసి కూర్చుంటే ఆయనకి ఎలా ఉంటుంది మరి? అందుకే ఈవిడ కొంచెం గిల్లి, ఈవిడ అహంకారం తొలగించాలనుకున్నాడు ఆయన. ఏదో లోకశ్రేయస్సు కోరుకునే అటువంటి మహత్తులు ఏదన్నా పనిచేస్తారు కదా. అందుకని, మానసాదేవి నీ పరిపాలన ఎలా ఉంది? శివపుత్రికవి నీకు తిరిగే ఉందిలే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పూజలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి, అన్ని గౌరవాలు ఉంటాయి కదా అంటే, అవునండి, అందులో నాగుల చదువుతున్నాడు నేను పుట్టానేమో, కార్తీక మాసంలో చదువుతున్నాడు పుట్టిందండి కదా, ఒకటి చెప్పాలి ఇక్కడ, కార్తీక శుక్ల చతుర్థి నాడు పుట్టింది, అదే మనకి నాగుల చవితి అని పేరు. నిజానికి చవితి అనే శబ్దం లేదు, చవితి అనాలి లేదా చతుర్థి అనాలి, అయినా మనం చవితి అని వాడుతున్నాం. అసలు ఏ భాషాశాస్త్రంలోనూ చవితి అని ఉంటుంది కానీ చవితి ఉండదు, అయినా అలవాటైపోలే మనకి. ఆ నాగ చతుర్థి నాడు పుట్టాను, అందుకనే నాగులని నన్ను దేవతగా పూజిస్తున్నారు నాగులు. మానవులంతా ఆ చవితి నాడు నా కొండకొచ్చి పాలతో అభిషేకిస్తున్నారు, పుట్టల్లో పాలు పోస్తున్నారు, చిమ్మిలి నైవేద్యం పెడుతున్నారు. కొంతమంది ఆహాహా బెల్లము నువ్వులు కలిపి చక్కగా ముద్ద చేసి కొంచెం ఆవు నెయ్యి కలిపి నా కోసం ఆ ముద్ద నైవేద్యంగా పెడుతుంటే ఎంత రుచిగా ఉంటుందో, ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. నిజంగా కొంతమంది చిమ్మిలి బాగా చేస్తారండి, కొంతమంది చిమ్మిలి చేస్తే నోట్లో పెట్టుకుంటే ఇంక నోరు లభిసుకుపోతుంది వెళ్ళి తెరుచుకోలేదు, అది చిమ్మిలి కాదు, సిమెంట్ ఇట్టు అతికించినట్టే. కానీ కొంతమంది చాలా చక్కగా రుచిగా మెత్తగా అద్భుతంగా చేస్తారు, ఆ చిమ్మిలి బాగుంది, అది బాగుంది, నాకు సత్కారాలు దొరుకుతున్నాయి, పూజలు దొరుకుతున్నాయి అన్నదట. ఓహో, అయితే ఇంచుమించుగా భూలోకంలో అందరూ నిన్ను పూజిస్తున్నారా అన్నాడు ఈయన. అండం విన్నారా, ఇంచుమించుగా అందరూ పూజిస్తున్నారా అన్నట్ట. మళ్ళీ ఇంచుమించేమిటి, అందరూ పూజిస్తున్నారు, నన్ను పూజించకుండా ఎవరూ ఏ పని చేయటం లేదండి ఆవిడ. మళ్ళీ ఆలోచించి చెప్పు, అందరూ పూజిస్తున్నారమ్మా అన్నాడు ఆయన. అవును, అందరూ పూజిస్తున్నారు అనగా, ప్రస్తుతం ఈ భూమండలానికి మానవలోకానికి పరిపాలకుడు ఎవడో తెలుసా అనగా, తెలియపటమే, మా నాన్నగారి ప్రియభక్తుడు చంద్రసేనుడు అంది ఆవిడ. చంద్రసేనుడు ఎప్పుడన్నా నీకు పూజ చేశాడా, నీ పుట్టలో పాలు పోశాడా, ఈ కొండ దగ్గరకు వచ్చి నీ విగ్రహానికి అభిషేకం చేశాడా? చంద్రసేనుడు పూజించకపోతే ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కాదట. చంద్రసేనుడు ఎవరిని పూజిస్తే వాడే గొప్ప దేవత అని దేవతలు అంటారు. తర్వాత నీ ఇష్టం, ఇంతకు మించి నాకేం తెలియదు, నారాయణ నారాయణ అని వెళ్ళిపోయాడు. దాంతో ఇవిడు తెల్లబోయింది. అవును సుమా, నేను గమనించలేదు, ఇన్నాళ్ళయ్యింది నేను ఈ కొండ మీద ఆవిర్భవించి బ్రహ్మ కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఆలయం కట్టి నన్ను అభిషేకించిపోతున్నాడు, ఆఖరికి నాకు వాడి ఇచ్చిన మా డాడీ కూడా నాకు అభిషేకం చేస్తాడు. అటువంటిది ఈ చంద్రసేనుడు ఎప్పుడు ఈ కొండకి రాలేదు, దండం పెట్టలేదు, పోనీ ఇక్కడికి రాకపోతే రాకపోయాడు, ఇంట్లో అయినా ఓ పొట్టలో ఇన్ని పాలు పోసాడా, నా పొట్టలో ఇన్ని పాలు పోసాడా, ఇంత చిమ్మిలి పెట్టాడా. అవునవును, అతడు నన్ను పూజించలేదు, బహుశా అతనికి నా గురించి తెలియదేమో అనుకుందిట అనుకుని టక్కన చంద్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళింది. చంద్రసేనుడి ఇంట్లో పెద్ద శివలింగం ఉంది, ఆయన ఇంట్లో కూడా ఒక శివలింగం ఉన్నది. ప్రతి వ్యక్తి పూర్వకాలంలో ఇంట్లో శివుణ్ణి పెట్టు పూజించేవారు. ఆ శివలింగం దగ్గర ఆయన కూర్చుని భక్తితో ధ్యానం చేసేవాడు. ఆయన వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. నిత్యం ఈ శ్లోకం చదవకుండా, శివుణ్ణి స్తోత్రం చేయకుండా ఏనాడు ఆచమనం కూడా చేయట్ట ఆయన. అంతటి మహాత్ముడు ఆ చంద్రసేనుడు. ఆయన శివస్తోత్రం చేస్తూ ఉంటే సరిగ్గా శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది మానసాదేవి. చంద్రసేన మహారాజా, నేను మెచ్చాను నీ భక్తికి, వరాలు ఇచ్చుకుందామని వచ్చాను, చచ్చర పుచ్చుకో అన్నది. అప్పుడు ఆయన ఏగాదిగా చూసి, నేను శివభక్తుణ్ణి, వరాలంటూ ఇస్తే ఆయన వాళ్ళు నువ్వెవరో తల్లి పిలవకుండా వచ్చావు అనగానే, నీకు తెలియదా చంద్రసేన, ఆ శివుడి మానసపుత్రికని ఏమనుకుంటున్నావు, ఆయనే నన్ను ఇప్పుడు సమస్త లోకాలకి అధిష్టాన దేవతని చేశాడు, ఎంతెందుకు నీ మనస్సుకు కూడా అధిష్టాన దేవతని అన్నది. ఆయన నవ్వి, నాకు మనస్సు అక్కర్లేదు, యశస్సు అక్కర్లేదు, నాకు మనస్సు అయినా యశస్సు అయినా దోషమైనా శుభమైనా అన్నీ నా శివుడే, శివలింగములకే అభిషేకం చేస్తాను, శివలింగానికే నైవేద్యం పెడతాను, శివుడికి పెట్టిందే తింటాను, శివుణ్ణి తప్ప అన్యదేవతని నేను చూడను, శివుణ్ణి తప్ప తక్కిన దేవతలని చూడను, వాళ్ళ గురించి తలుచుకోను, వాళ్ళ గురించి మొరక్కను, సర్వం శివమయ్యన్ జగత్ అన్నాడే. వారు విర్రాడా, ఆ శివుడు కూతురుని రాందిట, నువ్వు కూతురు అయితే అయ్యి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయితే అవ్వచ్చు, నాకు పార్వతీ పరమేశ్వరులు తప్ప ఇంకెవరు అక్కర్లేదు పమ్మన్నాడే. కూతురైన కొడుకైన ఒకటి మొండి ముక్తుడైన ప్రపంచంలో మొండి వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకని నాకు అమ్మ అయ్యా తప్ప ఇంకెవరు వద్దు పమ్మన్నాడు. ఆయన మూఢుడా, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాకు మృక్కావా అభిషేకం చేసావా నీకు శుభాలు ఇస్తాను, నన్ను తిరస్కరించావా నీ రాజ్యం సర్వనాశనం చేస్తానని బెదిరించింది ఆవిడ. నీకు అంత శక్తి ఉంటే చేసుకున్నాడు ఆయన. దాంతో ఆవిడ ఏం చేసింది, ఈయన రాజ్యంలో 7 రోజులు కుంభవృష్టి కురిపించింది వర్షం, దాంతో మొత్తం ఆయన రాజ్యంలో ఉన్న పంట పొలాలన్నీ నాశనమైపోయాయి, గాదెల్లో ధాన్యం దాచారా గాదెల ధాన్యం కొట్టుకుపోయింది, ఊళ్ళో ఆయన నగరంలో కానీ ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తినడానికి మెతుకు లేకుండా అయిపోయింది. అప్పుడు ప్రజలు వచ్చి, మహారాజా 7 రోజులు కురిసిన కుంభవృష్టికి వర్షానికి మొత్తం సంపదంతా పోయింది, బ్రతకడం ఎలాగా అంటే, కంగారు పడకండి, సముద్రం మధ్యలో నాకు ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపమునకు సింహళ ద్వీపం అని పేరు, ఆ సింహళ ద్వీపంలో ఇలాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలకు పెట్టడానికి పెద్ద పెద్ద ధాన్యం పురులు కింద వేశాను, ఈ క్షణమే నేను 14 ఓడల్లో ఆ ద్వీపానికి వెళ్ళి అక్కడున్న ధాన్యం పట్టుకొస్తాను, 10 ఏళ్ళ పాటు మీకు భోజనానికి కావలసినది తెస్తాను అని మంచి మంచి ఓడల్ని తీసుకుని సింహళ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడున్న ధాన్యం అంతా ఓడల్లోకి ఎక్కించాడు. తీరా ఓడల్లోకి ధాన్యం ఎక్కించి మళ్ళీ తన రాజధానికి బయలుదేరి వస్తూ ఉండగా ఆ ఓడలో ప్రత్యక్షమయ్యింది ఈ మానసాదేవి. చీటికి మట్టికి నసపెట్టకు పో అన్నాడు ఈయన. రాజా, నీ రాజ్యాన్ని సర్వనాశనం చేసి నీకు నిలవడ ఎడ లేకుండా చేసిందని నేనే, నీ పంట పొలాలు నీ ధాన్యం కొట్టుకుపోయేలా చేసింది నేనే, ఇప్పుడు మరొక అవకాశం ఇస్తున్నాను, నా కాళ్ళకి దండం పెట్టి మానసా శరణం అన్నావా, ఈ ఓడల్లో ధాన్యం మీ వాళ్ళకి అందుతుంది, లేదా నువ్వు నాశనం అయిపోతావు, ఏమంటావు అంటే, నేను శివుడికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయను అన్నాడు ఆయన. నువ్వేం చేసుకున్నా పర్వాలా, శివుడే దైవం అన్నాడు ఆయన. ఎప్పుడన్నా మీకు వీలుంటే నాగుల చవితి అని ఒక సినిమా ఉంటుంది. ఈ కథని చాలా వరకు సినిమా కోసం కొంచెం కల్పిస్తారు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు అర్ధాన్నంగా తీయలేదు, అపవిత్రంగా తీయలేదు, పవిత్రంగా తీశారు. ఆ సినిమా చూస్తే కొంతవరకు మీకు కథ అవగాహన కూడా వస్తుంది. ఆయన నేను శివుణ్ణి తప్ప తలుచుకొని అన్నాడు ఆయన. శివనామ సోర రశ్మి ఛటా దీప్తి చే తీర వేషడ్వర్గతిమిరతతులు చంద్రశేఖర నామ సర్వభక్షకునిచే కాలవే ఘోరాఘ కాననములు మృత్యుంజయ శుభాఖ్య మృగరాణ్మహోద్ధతి కూలవే దుర్మృత్యు కుంజరములు శంభునామకవాత సంఘం భువితెంప త్వలగవే భవదుఃఖతోయదములు గరళకంఠనామ గరుడుడే తెంచిన వ్యసనలేలిగాన్న పంక్తి అడ్డగు వేయునేల నాకు విశ్వేశ పద పద్మ సేవనంబు నిత్య జీవనంబు. పరమేశ్వరుడి నామం శివనామం సూర్యకాంతి. మేం చేసిన పాపములు కటిక చీకటి. మా పాపములనే చీకటి పోవాలంటే శివుడి నామస్మరణం అనే సూర్యకాంతి కావాలి. ఓ చోట కటిక చీకటి ఉంది, చీకటి పూర్తిగా పోవాలంటే సూర్యోదయం కావాలి. సూర్యుడి యొక్క కాంతితో చీకట్లు ఎలా పటాపంచలుగుతాయో అలాగే శివుడి యొక్క నామం అనేటటువంటి సూర్యకాంతితో మేము చేసిన పాపములనే చీకట్లు తొలగిపోతాయి. ఆ చంద్రశేఖరుడు, ఆయన నామం అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? దూదిని కాల్చి బూడిద చేస్తుంది. మేము తెల్లవారు లేస్తే ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలన్నీ దూది పింజలు, మా కష్టములనే దూదిని చంద్రశేఖర నామం అనే సర్వభక్షకుడి వల్ల, అగ్ని వల్ల కాలి బూడిద అవుతాయి. అంటే మన పాపాలన్నీ ఆయన బూడిద చేస్తాడు. మన కర్మయోగం వల్ల మనం కొన్ని పాపాలు చేస్తే అపమృత్యు వస్తుంది, భయంకరమైన మృత్యు వస్తుంది. ఈ అపమృత్యువు ఏనుగు. సింహం ఏనుగు మీద దూకి కుంభస్థలం చీల్చి చెండాడుతుంది. మృత్యుంజయుని యొక్క నామం శ్రీమత్ పరమేశ్వరుడి యొక్క దివ్యనామం ఒక ఈ సింహం వంటిది. ఈ సింహం మృత్యుంజయుని నామం అనే సింహం మన అపమృత్యు అనే ఏనుగుని చీల్చి చెండాడుతుంది. అందుకే మృత్యుంజయుణ్ణి తలుచుకున్న వాడికి పొరపాటును కూడా అపమృత్యు భయం ఉండదు. శంభుడి నామం పెద్ద గాలి. మనం చేసిన పాపములు ఎండిపోయిన ఆకుల గుట్ట. ఎండిపోయిన ఆకుల గుట్ట దగ్గర పెద్ద గాలి వేస్తే ఆకుల గుట్ట అంతా ఎగిరిపోతుంది. అలాగే మన పాపాలు అనేటటువంటి పింజలని ఎగరగొట్టేసేటటువంటి ప్రభంజనం శివనామం. మనకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి, తెలుసో తెలియకో. ఎంతవాడికైనా ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఒకటి కాఫీ, ఒకటికి టీ, ఇంకోటికి ఇంకోటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ వ్యసనాల్లోంచి అంత తేలిగ్గా ఏ జీవి బయటపడలేడు. ఈ వ్యసనములు పాములు. ఈ పాముల్ని తినేసే గరుత్మంతుడు పరమేశ్వరుడు. పరమేశ్వర నామం గరుడు. మన వ్యసనములు పాములు. ఈ పాముల్ని చీల్చి చెండాడుతుంది. అంటే మన వ్యసనాలను ఆయన తొలగిస్తాడు. ఎంతెందుకు నాకు విశ్వేశ్వరుడి పాదపద్మ సేవనమే జీవనం, అది తప్ప మరొకటేదీ నాకు అక్కర్లేదన్నాడు. దాంతో ఆగ్రహించి మొత్తం వాడంతా సముద్రంలో ముంచేసింది. వాడ ముక్కలు ముక్కలు అయిపోయింది, వాడ నాశనం అయిపోయింది, పంట అంతా అందులో ఉన్నటువంటి ధాన్యమంతా సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు కూడా ఆయన ఆమె నామం జపించలేదు, శివశివ శివశివ అన్నాడు. పరమేశ్వరుడు ఏం చేశాట, ఈ పగిలిపోయిన ఓడ చెక్క అతనికి దొరికేలా చేశాడు. ఆ చెక్క పుచ్చుకుని చిక్కులోంచి బయటపడి ఎంచక్కా బయటపడ్డాడు ఆయన. ఇప్పుడు జగన్నాథపురి అంటున్నాం కదా, పురి జగన్నాథం. అక్కడ సముద్రం దగ్గర ఒడ్డుకు చేరాడు. అప్పుడు కూడా ఆయన, నేను నాశనమైపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, అపమృత్యు వచ్చినా సరే శివుణ్ణి తప్ప ఎవరిని తలుచుకోను. ఇప్పుడే సూర్యోదయం అయ్యింది, సముద్రం నుంచి బయటకు వచ్చాను, సముద్ర స్నానం చేశాను కనుక ఇప్పుడు సూర్యుణ్ణి ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఉపాసించి అర్ఘ్యం ఇచ్చి, ఎప్పుడూ కూడా శివ పూజ చేసేటప్పుడు ముందు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, అది కూడా స్నానానంతరం ఇవ్వాలి. ఈయన సముద్రంలోకి వచ్చాడు కనుక స్నానం అయిపోయింది, సముద్ర జలం తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సముద్రం తీరంలో ఇసుకుంటే ఇసుకతో లింగం చేశాడు. అదేమో జగన్నాథుడి ఊరు, ఈయన మాత్రం శివలింగమే చేశాడు. అక్కడికి వెళ్ళి జగన్నాథుని కూడా చూడండి, శివలింగమే చాలన్నాడు. శివలింగం తయారు చేసి భక్తితో పూజించాట. అప్పుడు అక్కడికి ఓ బాలుడు వచ్చాడు. తాతయ్య చాలా చక్కగా కష్టపడి శివలింగాన్ని పూజించావు, ఇంతకీ నీకు ఏమన్నా కావాలా, మా ఇల్లు పక్కనే ఉందిలే, ఏమన్నా కావాలంటే పట్టుకొస్తానన్నట్ట. దాహం వేసి చచ్చిపోతున్నాను రా బాబు, మంచినీళ్ళు లేవు ఇక్కడ, అంతా సముద్రమే, కానీ నువ్వు విభూతి పెట్టుకోలేదు, విభూతి పెట్టుకుని ఈ శివుడి మీద నీ నీళ్లు పోస్తే తప్ప నువ్వు నీళ్లు తెచ్చినా తాగనన్నాడు ఆయన. ఓ పక్కనేమో సముద్రంలో ఈది ఈది వచ్చి నానాయాతన పడ్డాడు, పైగా సూర్యుడు పైన ప్రకాశిస్తున్నాడు, ఎండకి మూర్చి వస్తోంది, అయినా సరే కుర్రాడు వచ్చి తాతయ్య ఏం కావాలంటే పోనీ మంచినీళ్ళు ఇమ్మనొచ్చుగా, మంచినీళ్ళు ఇస్తే తాగుతాట, కానీ ఆయన విభూతి పెట్టుకుని ఈ శివుడి మీద నీ నీళ్లు పోసి పూజిస్తేనే ఆ నీళ్లు తాగుతాట, లేదా తాగనన్నాడు ఆయన. ఇది జగన్నాథపురి, ఇక్కడ మా విష్ణువుని తప్ప ఇంకెవరిని పూజించాం, నువ్వు కావాలంటే మంచినీళ్ళు కావాలంటే విష్ణువుని పూజించు, నీళ్లు తెస్తానన్నట్ట. నేను చచ్చినా శివుడు తప్ప పూజించను అన్నాడు ఆయన. నేను చచ్చిపోయినా పర్వాలేదు, మంచినీళ్ళు చుక్క రాకపోయినా పర్వాలేదు, కన్నీళ్ళ చుక్క వచ్చినా పర్వాలేదు, సముద్రంలో దూకి చావడానికైనా సిద్ధపడతాను, కానీ నేను శివుడిని తప్ప ఇంకెవరిని పూజించను అనగానే ఆ కుర్రాడు కాస్త కృష్ణుడిగా మారిపోయి, నీ మూఢభక్తికి నేను మెచ్చుకున్నాను, నేనే శివుణ్ణి, శివుణ్ణే నేను, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అని వెంటనే కృష్ణుడు కూడా విభూతి పెట్టుకుని శివలింగం మీద నీ నీళ్లు పోసి అప్పుడు మంచినీళ్ళు ఇచ్చాట. మొండి భక్తులకి భగవంతుడు అలా లొంగుతాడు, మీరు మొండిగా ఉన్నామంటే మన కోసం భగవంతుడు దిగి వస్తాడు, అంత మొండిగా ఉండాలి. ఉపాసన అంటే ఎంతో కష్టమండి, ఉపాసన అంటే వెళ్ళకూడదా, ఉపాసన కోసం జీవితం అంతా త్యాగం చేసిన మహానుభావులు వాళ్ళు. అంత మొండిగా ఉంటే తప్ప మనం అనుకున్నది సాధించలేము. వెరవక, ఏమాత్రం భీతి చెందక, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాడు మాత్రమే భగవంతుణ్ణి ఈ జన్మలో పొందుతాడు. చిన్ని చిన్ని పరీక్షలకే లొంగిపోతే, దానికే కంగారు పడితే ఇంకా మనం ఏం చేస్తాం, చేయలేం. ఆ తర్వాత ఆయన మళ్ళీ నగరానికి వచ్చాడు. ఇంకా తర్వాత చాలా పెద్ద కథ నడిచింది, ఇందులో క్లుప్తంగా చెప్పారు, ఎందుకంటే మానసాదేవి పూజా విధానం ఇంకా ఎన్నో చెప్పాలి కాబట్టి క్లుప్తంగా చెప్పాడు. చంద్రసేనుణ్ణి ఎన్నో రకాలు పరీక్షించింది. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుక్కి అపమృత్యు ఉంది, నీ కొడుకుని నేను పాము రూపంలో కాటేసి చంపుతాను నువ్వు నన్ను పూజించకపోతే అంది. నేను చచ్చిపోయినా సరే ఇంకొక పూజ చేయనన్నాను, నా కొడుకు చచ్చిపోతే మాత్రం నీకు నమస్కరిస్తానా అన్నాడు ఆయన. ఇంతలో వాళ్ళ కులగురువు గౌతమ మహర్షి. గౌతముడు చాలా గొప్పవాడు, గాయత్రీ మంత్ర అనుష్ఠానంలో ఆయనని మించినవాడు లేడు, అంత గొప్ప గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసిన మహాత్ముడు. ఆయన పేరు మీదుగా గౌతమి నది గోదావరి వచ్చింది. ఆ మహాత్ముడు అన్నాడు, ఈ మానసాదేవి అన్నంత పని చేస్తుంది, నీ కొడుకుని కాటు వేసి చంపుతుంది, దీనికి ఒకటే విరుగుడు, నీకు కోడలు వచ్చిందంటే ఈ కుర్రాడి జాతకం ప్రకారంగా భార్య వల్ల చచ్చి కూడా బతుకుతాడనుంది, కాబట్టి తక్షణం మీ అబ్బాయికి పెళ్లి చేసి అన్నట్ట. మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది, ఏమని, ఏమండి కర్మగాలి, మా అబ్బాయిని పెళ్లి చేసుకున్న వెంటనే ఆ కోడలు విధవైపోతే మా అబ్బాయిని ఈ మానస చంపేస్తే, అప్పుడు చూస్తూ కోడలు వైధవ్యంతో ఉంటే నేను ఎలా తట్టుకుంటాను, నా కొడుకు కోసం నా స్వార్థం కోసం కోడల్ని బలిపెట్టలేను కదా అన్నట్ట. మహారాజా, నీ అంత భక్తుడు లేడు కానీ కొన్ని విషయాల్లో నీ దగ్గర మూర్ఖత్వం వండితనం ఉంది. చెప్పేది ఎవరు, నీ గురువు. నీ గురువు ఎందుకు చెబుతాడు, గురువు ఏం చెప్పినా అది ఆచరించి తీరాలి, తస్మాత్ గురు ప్రమాణంతు కర్తవ్యం, గురువు అత్యంత కర్తవ్యం. గురువు చెబితే ఏదైనా చేయమని శాస్త్రం చెబుతూ అంటే నువ్వేమో మళ్ళీ గురువు గారండి, మా అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలు రాగానే అబ్బాయి చచ్చిపోతే కోడలు విధవవుతుందేమో అంటావే, నీ కోడలు వస్తే నీ కొడుకు పెళ్ళి అయితే ఆ కొడుకు చచ్చి కూడా బ్రతుకుతాడు, నన్ను నమ్మన్నట్ట. శివుణ్ణి తప్ప గురువుని కూడా నమ్మడు వీడు, ఇదో సమస్య ఇక్కడ. గురువుగారంటే భక్తి లేక కాదు, కానీ మూఢభక్తి పరాకాష్ఠకెళ్ళి ఆ చెప్పేదో శివుడే చెప్పాలంటాడు ఆయన. శివుడే గురువురా, హరుడే గురుడు, గురుడే హరుడు, అన్ని వేళల హరుడు గురుడి రూపంలో వచ్చి చెబుతాడు తప్ప స్వయంగా తానే శూలం పట్టుకుని 10 చేతులు ధరించి 5 తలకాయలు ధరించి రాడు, నన్ను నమ్మన్నట్ట. చిట్ట చివరికి గురువుగారి మాట ప్రకారంగా ఒక సుందరీమణిని పట్టుకొచ్చి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైన రోజు రాత్రే మానసాదేవి కర్కోటకుడనే పాముని పంపి కాటేయించేసింది వాడిని. చచ్చిపోయాడు వాడు కొడుకు, నల్లగా మారిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోతే గురువుగారు, నేను చెప్పానా నా కోడలకు అన్యాయం జరుగుతుందంటే మీరు వినిపించుకోలేదు, పాపం బంగారు తల్లికి భవిష్యత్తు పాడు చేశారన్నట్ట. ఎప్పటికీ మించిపోయింది లేదు. నేను చెప్పిన పని నీ కోడలు చేస్తే నీ కొడుకు బ్రతుకుతాడు. మన నగరం సముద్ర తీరంలో ఉన్నది. సముద్రంలో ఒక చక్కని ఓడ తయారు చేయించు. ఆ ఓడలో నీ కోడల్ని శవాన్ని పడుకోబెట్టు. సముద్ర తీరం వెంబడి ఉన్న క్షేత్రాలన్నీ దర్శనం చేయమను. ఆ తర్వాత ఈ శవాన్ని వెంట పెట్టుకుని కాశీ తీసుకెళ్ళమను మీ కోడల్ని. కాశీ వెళ్ళాక కాలభైరవ అష్టకం చదవమను. కాలభైరవుడు అష్టకం అంటే ఇవాళ ఉన్న అష్టకం కాదు, ప్రాచీన కాలంలో చాలా గొప్ప అష్టకం ఒకటి ఉండేది. అందులో అన్నీ కూడా నామాలన్నీ స్వయముగా బ్రహ్మదేవుడు రాసినటువంటిది. బ్రహ్మదేవుని చేత రాయబడిన అష్టకం ఒకటి ఉన్నది. తర్వాత స్తోత్రాలు ఎన్నో రకాల స్తోత్రాలు వచ్చాయి. కాలభైరవాష్టకమును బ్రహ్మదేవుని చేత రాయబడిన అష్టకమును నీ కోడలు గనక శ్రద్ధతో చదివితే ఈ పిల్లవాడు బతుకుతాడు. మళ్ళీ అనుమానించకు. శవాన్ని పక్కన పెట్టుకుని అష్టకం చదవచ్చా, శివనామస్మరణం చెయ్యొచ్చా, పంచాక్షరీ మంత్రం లాంటివి నమశివా యానత్సానని నేను గురువుని చెప్పాను చేసేయి అన్నాడే. వెంటనే ఆయన ఒక ఓడలో ఈ శవాన్ని ఆమెను పెట్టాడు. ఈ ఓడ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ మానసాదేవి ఆ ఓడని పడగొట్టేది. కానీ లోపలున్న అమ్మాయి అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారు చెప్పినట్టుగా పరమేశ్వర నామం విడిచిపెట్టకుండా చేసింది. దాంతో ఓడ తిరగబడేది, మళ్ళీ సర్దుకునేది. ఈ విధంగా చిట్ట చివరికి ఎన్నో కష్టాలు పడావిడ. మానసాదేవి పెట్టిన అనేక నసలను తట్టుకుని చివరికి కాశీక్షేత్రం చేరింది. కాశీక్షేత్రంలో కాలభైరవుడి యొక్క ఆలయానికి వెళ్ళబోతూ ఉండగా ఈ శవాన్ని తీసుకుని ఈ మానసాదేవి ఆ ఊళ్ళో ఉన్నటువంటి మంచి పండితుల దగ్గరికి వెళ్ళింది. పండితులారా, ఈ అనాచారం చూశారా, శవాన్ని పుచ్చుకొని కాలభైరవ ఆలయంలోకి ఒక దుర్మార్గురాలు ప్రవేశిస్తోంది. అది క్షుద్ర దేవత ఉపాసకురాలు, అందుకే శవంతో వెడుతోంది. పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో శ్మశానంలో తగలబెట్టాలి శవాల్ని, అంతేగాని శవాలను ఆలయాల్లోకి తీసుకెళ్ళకూడదు. అందులో పిలిస్తే పలికే కాలభైరవ ఆలయంలోకి ఈ శవాన్ని తీసుకెడుతోంది. మీరు అమ్మాయి క్షుద్రోపాసకురాలు గనక దాని పళ్ళు ఒడగొట్టి ఆ శవాన్ని తగలబెట్టేయండి అదిట. దాంతో చాలామంది పండితులు ఆగ్రహోదకులై ఏమిటి అనాచారం అని దాని మీదకి దండయాత్రకు వచ్చారు. అప్పుడు మాత్రం ఆమె ఇంకా తట్టుకోలేక, అసలు కాలభైరవ ఉన్నావా, కాశీ విశ్వేశ్వర నువ్వు ఉన్నావా, అనుక్షణం ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా దుఃఖాన్ని దిగమ్రింగుకొని నీవు ఉన్నావు, శివుడు ఉన్నావు అని నీ నామస్మరణం చేస్తున్నాను. చివరికి గుళ్ళోకి వెళ్ళబోయే ముందు ఆఖరి పరీక్ష తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళు నన్ను కొట్టి నా పళ్ళు ఒడగొట్టి చివరికి శవాన్ని తగలబెడుతున్నారు. ఇప్పుడు నువ్వు రక్షించకపోతే ఇక శివుడు అనేవాడు లేడు అని ప్రచారం చేస్తానదిట. భక్తులు కోపం వస్తే అలా కూడా అంటారు, ఉన్నావా అసలు ఉన్నావా అనే మాట భక్తులు ఎంతో బాధ వచ్చినప్పుడు అంటారు. అనే దగ్గర రాడు ఆ దేవుడు కూడా. ఎక్కడైనా చూడండి, తుకారాం గారు ఉన్నావా అంటేనే ఉన్నానని వచ్చాడు. అబ్బబ్బా దెబ్బల కోరవక తిట్టి తినయ్యా అన్నాడే మన భద్రాచలంలో రామదాసు. ఆయన అంతకుముందే ఉన్నాడు తెలుసా, సీతమ్మకు చేయిస్తే చింతాక పథకం, ఆ తర్వాత లక్ష్మణునికి చేయిస్తే ఇంకో పథకం అన్నాడు. ఆ పథకాలన్నీ ఇప్పుడు నేను చూడలేదులేండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ పథకాలు ఉన్నాయో ఎక్కడ చెత్తకొట్టుళ్ళు ఉన్నాయో తెలియదు. కానీ ఎవడబ్బా సొమ్మని కులుకుతు తిరిగేవు రామచంద్ర అన్నాడు ఆయన. ఇంత మాట అంటే అదెప్పుడు కొంచెం గుండెల్లో కూర్చుకుని పోన్లేనాయనా నన్ను తెప్పావా అని అప్పుడు వచ్చాట ఆయన. తెప్పాక ముప్పు తప్పించడానికి రాముడు వస్తాడు. మనం రోజు ఎంత ప్రార్థించినా రాడు. ఒళ్ళు మండిపోయి అసలు నువ్వు ఉన్నావా లేదా, నీ ముక్కుకు వస్తానండి అప్పుడు వస్తాడు దేవతలు. నేనన్నాం కదండి నీ ముక్కుకు వస్తానని బెదిరించాడు కాళిదాసు లాంటి వాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమైందిట, అమ్మవారిని తిట్టాడు కాళిదాసు, అప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి, మనం దేవీభాగవతం చెప్పుకుంటున్నప్పుడు కాళిదాసుని తలుచుకోకపోవడం మహాదోషం అవుతుందిట. ఎందుకంటే అమ్మవారు ఉపాసకుడు అంటే ఆయనే. చాలామంది పండితులు కాళిదాసు కాలంలో ఉన్నారు, అందరికీ కాళిదాసు అంటే కసి. ఎందుకంటే కాళిదాసు గారు ఉపన్యాసం చెబితే జనం వచ్చేవారు, కాళిదాసు గారు కవిత్వం చెబితే జనం వచ్చేవారు, కాళిదాసు గారు పుస్తకం రాయగానే ఎవరో ఒకడు ప్రింట్ చేసేవాడు. కాళిదాసు గారి పుస్తకాలేమో మంచి మంచి ముద్రణకు నోచుకునేవి, ఆవిష్కరణలు ఉండేవి, సన్మానాలు ఉండేవి, కీర్తి ధనం పెరిగిపోతుంది ఆయనకి. అందుకని ఒక రోజున భోజుడి దగ్గరికి వెళ్ళి ఈ కాళిదాసు మహానికి ఏం వచ్చాడని కాళిదాసు మీద కంప్లైంట్ చేశారు. ఆ రోజుల్లో కాళిదాసు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అప్పుడు కాళిదాసు ఆయన ఏం గొప్పవాడు కాదు, పోనీ ఆయనంత గొప్పవాడు ఎవరో చెప్పండి అన్నట్ట. దండి అని ఒక కవి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన పదాలు లలితంగా ఉంటాయి. దండినః పదలాలిత్యం, దండి యొక్క పదములు లలితముగా ఉండేవి. ఆయన దశకుమార చరిత్ర రాశాడు. ఈ కాళిదాసు కంటే ఆయన గొప్ప కవండి, ఈయన ఇంక వండి, ఆయన మంచి కవండి అన్నారట. దాంతో ఇప్పుడు భోజరాజు గారు కాళిదాస్ అంటే ఇష్టం, కానీ కొంతమంది పండితులు ఈర్ష్యతో ఈ దండిని పట్టుకొచ్చారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తెలియదు. ఈ గందరగోళంలో తాను ఇరుక్కోవడం ఇష్టం లేక, కాళిదాస దండి గొప్ప కవి నువ్వు కాదంటున్నారు నీ సాటి వాళ్ళు, నీ చుట్టాలు మీ వాళ్ళు, ఇప్పుడు ఏం చేద్దామన్నట్ట. ఎందుకంటే ఇంత గొడవ, మన ఉజ్జయినిలో మహాకాళి ఉండనే ఉంది కదా, అమ్మవారి దగ్గరికి కాళికాదేవి ఆలయానికి వెళ్ళిపోయి ఆవిడ్ని అడుగుదానులేండి అన్నాడు కాళిదాసు. వెంటనే రాజుగారు ఒక శుక్రవారం ముహూర్తం పెట్టారు. ఈ కవుల్ని, దండిని, కాళిదాసుని వెంట పెట్టుకొని భోజరాజుగారు ఒక శుభ ముహూర్తంలో మహాకాళి ఆలయానికి వెళ్ళాడు. శక్తిపీఠాల్లో చాలా గొప్పది మహాకాళి పీఠం, చాలా గొప్ప పీఠం ఉజ్జయినిలో. అక్కడికి వెళ్ళి అమ్మవారిని పూజించాక కవి కహ అని ప్రశ్నించాడు భోజరాజు గారు. కవి ఎవడు అని అమ్మని అడిగాట. అమ్మవారి విగ్రహానికి ఎదురుగుండా నిలబడి కవి ఎవడు అని అడిగాడు ఆయన. ఆ రోజులు అలా అడిగేవారు వాళ్ళంత ఉపాసకులు. అప్పుడు అమ్మవారు ఏముందో తెలుసా, ఏదో కాళిదాస్ గారు నా పేరు చెబుతుందేమో అనుకుంటున్నాడు ఈయన పాప హుషారుగా. అందరూ అలాగే అనుకున్నారు. కవిర్దండి 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 న సంశయ అని మూడు సార్లు అందిట. దండి కవి, ఈ దండియే కవి, దండియే కవి, న సంశయ, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అంది. ఇంకా చూడండి ఈ తక్కిన పండితులకి బ్రహ్మానందం కలిగింది. కాళిదాసుని పడగొట్టేశాం, అమ్మవారే స్వయంగా విగ్రహంలోంచి కవిర్దండి అని అనుకుని పులకించిపోయి, మేము చెప్పామా మహారాజా మీరు అనవసరంగా కాళిదాసు గారు నెత్తి మీద పెట్టించుకుని మొత్తం 18 పురాణాలు ఆయనకే స్టేజ్ ఇచ్చి చెప్పేస్తున్నారు, మీ మొహంలో ఉంది అన్నారు. అనగానే కాళిదాసు గారు కొంచెం ఉక్రోషం వచ్చిందనమాట. వెంటనే అమ్మవారికి వేసి తిరిగి కోహం రండే అన్నాడు. అంటే రండా ముండా నేను ఎవరినని తిట్టాడు. ఏది అమ్మవారిని, అమ్మవారి విగ్రహంగా చుచ్చుచ్చు అనకండి, అది అంత గొప్ప శక్తి అయింది, అదేం తిట్టు కాదు. కోహన్ రండే అన్నాడే. మన లెవెల్లో మనం చుచ్చుచ్చుచ్చు అబ్బో కాళిదాస్ తిట్టేశాడా అని అధపాతాళంలో ఉన్న మనలాంటి వాళ్ళకి అనిపించవచ్చు. అలా అనగానే ఆవిడ ఏముందో తెలుసా, త్వమే వాహం త్వమే వాహం త్వమే వాహం న సంశయ అందిట. ఇంతకీ కోహం రండే అంటే ఓ రండా నేనెవరిని, ఈ దండి కవంటావు మరి నేనెవరినే రండా అన్నాడు ఆయన. అనగానే ఆవిడేమంది, ఆయన ఉట్టి కవిరా కన్ను అలా కాదు, త్వమే వాహం నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, న సంశయ అంది. నువ్వేమో నీ లెవెల్ తగ్గించుకుని వాడితో పోల్చుకుంటావేంటి, వాడు సామాన్యుడు అక్షముక్కరని వాడు, వాడికి ఎందులోనూ ప్రామాణికత్వం లేదు. ఆ కవి కేవలం కవి ఆయన, కానీ నువ్వు సాక్షాత్తు నేను. కాళిదాస్ అంటే కాళీ మహాకాళి స్వరూపుడివి నువ్వు. నువ్వు నా లెవెల్లో ఉన్నవాడు ఈ భూలోకంలో ఉన్నవాళ్ళతోటి వెళ్ళి పోటీ పడతావేమిట్రా. కాబట్టి త్వమే వాహం అసలు ఏం గొప్ప శ్లోకాలండి. ఈ శ్లోకాలు చదివినప్పుడల్లా శరీరం గగుర్పాటు గురవుతుందన్నమాట. భోజరాజు గారి చరిత్ర, ఈ కాళిదాస్ చరిత్ర చదువుతూ ఉంటే ఆహా ఏ ఎటువంటి మహానుభావులు ఈ లోకంలో పుట్టారనిపిస్తుంది. అమ్మవారు ఏమందో తెలుసా, నువ్వే నేను, నేనే నువ్వు, మూడు సార్లు అన్నది, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు ఇంతకీ ఆవిడ పెద్ద బాంబు కూడా వేసింది. నువ్వే నేనంటే నువ్వు నన్ను రండా అన్నావుగా అంటే నువ్వే రండా, నేను నువ్వు తిట్టుకున్నావురా. ఆయన స్థాయి అర్థమైంది. కోపంతో తిట్టడం వల్ల నిన్ను నువ్వే తిట్టుకున్నావు, నీ స్థాయి అది. అనగానే దండితో సహితంగా అందరూ కాళిదాసుకు నమస్కరించి, మహానుభావ నీతో మేము పోల్చుకోవటం ఏమిటి, నీకు పోటీ ఏమిటి అని అందరూ దండలు వేసి పూజించారు. అమ్మ అనుగ్రహం పొందిన కాళిదాసు గారు ఏమంటే దయ్యేది. అమ్మవారి ఉపాసకుల యొక్క స్థానం అలా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడూ కూడా అమ్మ 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 ఆ ఉపాసన తప్ప మరొకటి మర్చిపోయి ఆ అమ్మ నామస్మరణం చేసి అమ్మ కథ చెప్పి, అమ్మ కథ చెబుతూ ఉండగా ఏదన్నా కష్టం వచ్చి చచ్చిపోతే అంతకంటే అదృష్టం లేదు. ఎప్పుడో ఒకప్పుడు నా కోరిక ఏంటంటే ఇలాగే పురాణం చెబుతూ టిక్కు వెళ్ళిపోవాలని ఉంటుంది. ఆ యోగం పడితేనా, ఇప్పుడు నా ఇంకొక భయం కూడా ఉంది, ఇలా ఉండగా నేను చచ్చిపోతే మళ్ళీ లేనిపోరు కూడా మీరందరూ ఏమైపోతారు. అందుకని కూడా ఆఖరణ స్వస్తి అన్నాక టిక్కును వెళ్ళిపోతే వాడికి అమ్మవారి యొక్క లోకం వస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మహానుభావులైన ఉపాసకులకి ఆత్మబలం ఉంటుంది, అందుకే వాళ్ళు దేవుణ్ణి పట్టుకుని నిలదీయగలుగుతారు. అందువల్ల ఏమంది ఇప్పుడు ఈ కోడలు, పరమేశ్వర నువ్వు నిజంగా ఉన్నావా, ఎన్నెన్నో పరీక్షలు ఎదుర్కొని కాశీక్షేత్రం వచ్చాను, చివరిగా ఈ పరీక్షలో ఓడిపోతున్నాను, వీళ్ళు ఒక్క క్షణంలో నా భర్త శవం తగలబెడుతున్నారు, నన్ను కాపాడండి. వెంటనే విశ్వేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమై చచ్చిపోయిన ఆవిడ భర్తకి ప్రాణమిచ్చాడు. ఈ అమ్మాయి ఆక్రోశంతో ఏడవడం వల్ల మానసాదేవి భ్రష్టురై నల్లని పిశాచి రూపంలోకి వచ్చేసింది. ఆ దెబ్బతో ఆవిడ ఏడుస్తూ వచ్చి తండ్రి రక్షించిందిట. శివుడి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని, ఈ పతివ్రతతో తగాదా పెట్టుకున్నాను, ఆవిడ భర్తని నాశనం చేయాలనుకున్నాను, చంద్రసేనుణ్ణి ఎన్నో రకాలుగా పరీక్షించాను, వీళ్ళెవరూ నా పరీక్షలో ఓడిపోలేదు, నెగ్గారు, ఎటొచ్చి నేనే పాడైపోయాను, మరి ఈమె శాపమో నీ శాపమో, నువ్వు ఆవిడ భర్తను బ్రతికించగానే నా శరీరం పిశాచి రూపంలోకి వచ్చింది, వికృత రూపంలోకి వచ్చింది, నన్ను రక్షించు అంటే శివుడు నేనేం చేయలేను, ఎందుకంటే ఇది నేను పెట్టిన శాపం కాదు, ఆవిడ తన భర్త ప్రాణానికి ముప్పు వచ్చిందని, భర్త శవం కాలిపోతుందని ఏడ్చింది, ఆక్రోశించింది, దుఃఖించింది. ఒక పతివ్రత, ఒక మహాత్మురాలు, పరమభక్తురాలి ఏడుపు శాపమై నీ రూపం మార్చింది, నీ రూపం నీకు కావాలంటే ఆవిడ కాళ్ళే పట్టుకో అన్నట్టు శివుడు ఏకంగా. అప్పుడు ఆమె, అమ్మా ఓ చంద్రసేనుడి కోడల నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటానంటే వెంటనే ఈవిడే ఉందో తెలుసా, అమ్మమ్మ అంత మాట అనకు, నువ్వు సాక్షాత్తు శివ మానసపుత్రివి, మానసాదేవి, ఏదో పట్టుదల వచ్చి మా మామగారు నీ స్మరణ చేయనన్నాడు తప్ప నువ్వెప్పుడు మాకు పూజ్యురాలివే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పూజ్యార్హత కావాలంటే దౌర్జన్యంగా తెచ్చుకోకూడదు, మన ప్రవర్తనతో తెచ్చుకోవాలి పూజ్యార్హత, అంతే కదండి. మీరు మళ్ళీ అందరినీ వచ్చి నాకు దండం పెట్టండి పెడతారా, ఎవడో పెట్టడో, దండం పెట్టాలంటే మన ప్రవర్తనతో మన శక్తితో నమస్కారం పొందాలి. నువ్వు నిజంగా మా మామగారిని పట్టుకుని పీడించకుండా ఉంటే, నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోపోయినా నిన్ను నేను అనుగ్రహిస్తానని ఉంటే మా మామగారు నీకు దండం పెట్టేవాడు, నాకు దండం పెట్టకపోతే నాశనం చేస్తానన్నావు, దాంతో నీకు పూజార్హత పోయింది, నా ఆక్రోశం నా దుఃఖం నీకు ఈ శాపం ఇచ్చింది అని ప్రేమతో ఓం నమ శివాయ అంటూ శరీరం నిమిరింది. అలా నిమరగానే మానసాదేవి శరీరం యథాతథంగా వచ్చింది. అప్పుడు ఆవిడ ఈ కోడల్ని అల్లుణ్ణి అందరినీ కూడా దీవించి, ఇక మీరు వెళ్ళిరండని, ఈ పాప ప్రాయశ్చిత్తానికి తన గుడుందిగా మానసాదేవి ఆలయం, ఆలయం దగ్గర కూర్చుని ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే హుం హుం ఫట్ స్వాహాప్యేక వింశాక్షరో మనుహు. దేవీ భాగవతం నవమస్కంధంలో 47వ అధ్యాయంలో 20వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న మంత్రంతో భక్తితో అమ్మవారు, ఏది మానసాదేవి, అన్నిటికీ మూల విరాట్టైన జగదమ్మని ధ్యానం చేసింది. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, ఈరోజు నుంచి ఇక మీదట నీకు ఈర్ష్యాసూయాదులు ఉండవు, ఈ కొండ మీద నా సంపూర్ణ శక్తితో కొలువవుతావు, ఒకవైపు నేను చండి అనే పేరుతో ఉంటాను, ఇక్కడ ఎదురుగా మానసాదేవి పేరుతో నువ్వుండు, తెలిసి కానీ తెలియక కానీ మనస్సులో ఎవరైనా అపవిత్రపుట ఆలోచనలు తెచ్చుకుంటే ఆ ఆలోచనల ప్రభావం వల్ల మానవుడు నరకం పోకుండా రక్షించే శక్తి నీకు ఇస్తున్నాను, సకల సర్పదోషాల నుంచి విముక్తి కలిగించి మానవుల్ని రక్షించే శక్తి నీకు ప్రసాదిస్తున్నాను, నువ్వు నాగేశ్వరి అనే పేరుతో విఖ్యాతురాలు అవుతావు, తర్వాత భవిష్యత్తులో వాసుకి చెల్లెలుగా పుట్టి నాగదేవతవై, ఆ తర్వాత ఆస్తికుడు అనేటటువంటి మునిని కొడుకుగా పొంది జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగాన్ని ఆపుతావు, సర్పాన్ని రక్షిస్తావు అని చెప్పగా మానసాదేవి అమ్మకి నమస్కరించి అక్కడ కొలువయ్యింది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఇక్కడ క్లుప్తంగా చెబుతున్నాడు అనమాట, వినత కద్రువ ఇద్దరు తగాదా పడ్డారు. ఆ తగాదా కథ అంతా మీరు భారతంలో విన్నారు కనుక ఇక్కడ చెప్పక్కర్లా. అందులో వినత కద్రువకి ఓడిపోయి దాసి అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి మహానుభావుడు గరుత్మంతుడు పుట్టుకొచ్చాడు, తల్లికి దాస్యవిముక్తి కలగజేశాడు. ఆ సమయంలో కద్రువ కొడుకుల్ని భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో కాలి బూడిద అయిపోండి అంది. క్లుప్తంగా ఒకసారి మళ్ళీ చెప్పకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి, ఓసారి వినత కద్రువ అనే అక్క చెల్లెళ్ళిద్దరూ కశ్యపుడి భార్యలు పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. పాలసముద్రం దగ్గర ఒక గుర్రం ఉంది, ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రవం, తెల్లని గుర్రం, ఇంద్రుడెక్కి తిరిగే గుర్రం. ఆ గుర్రం ఆపాదమస్తకం తెల్లగా ఉంటుంది. ఈ తెల్లని గుర్రమును చూచిన వినత, ఆహా గుర్రం ఎంత తెల్లగా ఉందో అంది. అప్పుడు కద్రువ, గుర్రం అంత తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది అందిట, ఎతి అంటే ప్రతి అండం ఆవిడకి అలవాటు, అందుకని తోక నల్లగా ఉందనగాని నీకేం కళ్ళు కనిపించట్లేదా చెల్లి, గుర్రం ఆపాదమస్తకం తెలిపింది వినత, కాదు తోక నలుపంది కద్రువ. దాంతో వాదోపవాదాలు పెరిగాయి. అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా మీతో వాదోపవాదాలు చేస్తూ అంటే మాట్లాడకుండా నమస్కారం చేసి పంపేయండి. ఎందువల్ల వాదించి గెలవలేము మనం మూర్ఖులతోటి. ఎంతసేపు అయినా అలాగే మాట్లాడతారు వాళ్ళు. అటువంటి వాడితో ఎప్పుడు కూడా వాదించకూడదు. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. వాదోపవాదాలు చేస్తే కీడు తప్ప ఏమీ లేదు. వాడు వెండ కదండి ఇంకెందుకు? ఒక వ్యక్తికి మీరు చెప్పి నచ్చ చెప్పి మన దారిలోకి తేలేము. అటువంటిప్పుడు అనవసరం కిక్కును మనకుండా ఊరుకోవడం అంత ఉత్తమం లేదు పొమ్మన్నారు. మౌనే నకలహో నాస్తి నాస్తి జాగ్రత్తో భయం. ఎప్పుడు కూడా మౌనముగా ఉంటే కలహం ఉండదు. తగాదా పడేవాడు ఎప్పుడు తగాదా పడతాడు? నువ్వు తిడితే తగాదా పడతాడు. నువ్వు మౌనంగా ఉంటే కలహం పెట్టుకోడు కదా. ఎవరైనా తిడుతున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నప్పుడు మౌనంగా ఉంటే వాడు తిట్టి తిట్టి వెళ్ళిపోతాడు. మనకు యుద్ధం రాదు, మనం సుఖంగా ఉంటాం. వాడు సుంటారు కానీ ఆయ నువ్వు సుంటవన్నావా తంట వస్తుంది, ఎదురు కొట్టుకుంటారు. అప్పుడు కంట నీరు తప్పే ఉండదు. ఎప్పుడూ కూడా మౌనంగా ఉండాలట. మహాభారతంలో గొప్ప శ్లోకం ఏంటది అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన మౌనాత్తను కూడా ఉంటుంది, మౌనాయ కలహో నాస్తి నాస్తి జాగ్రత్తో భయం. మౌనత కలహో నాస్తి అని కూడా పాఠాంతరం ఉంది. ఏదైనా పర్వాలేదు, మొత్తం మీద మౌనేన అన్నా మౌనత అన్నా ఒకటే. కృషిత కష్టపడి పని చేయువానికి, కష్టపడి పని చేయడం వల్ల దుర్భిక్షం నాస్తి కరువు ఉండదు. నువ్వు కష్టపడి పనిచేస్తే కరువు ఎలా ఉంటుంది? నువ్వు రోజు పనిచేస్తున్నావు, పంట పొలాలకు పెడుతున్నావు, కలుపు తీస్తున్నావు, నీళ్లు పెడుతున్నావు, నానాయతన పెడుతున్నావు, దొడ్లో పళ్ళు పండిస్తున్నావు, నిత్యం శ్రమించేవాడికి కరువు ఉండదు. ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కోట్లు రాపోయినా ఇంత తిండికి లోటు ఉండదు. జపతో నాస్తి పాతకం, నిత్యం జపం చేస్తే, మంత్ర అనుష్ఠానం చేస్తే పాపం ఉండదు. జపం చేసేవాడికి ఎప్పుడు పాపం ఉండదు. మౌనత కలహో నాస్తి, మౌనముగా ఉండువానికి తగాదా రాదు. ఎంత తిట్టినా నవ్వుతూ ఊరుకోండి, అంతే. కిక్కురు మనకండి, జవాబు చెప్పకండి తిట్టేవాడి దగ్గర. అప్పుడు మనకు అసలు తగాదా ఏ రాదు. వాడు తిట్టినప్పుడు మళ్ళీ తిడితేగా, స్పందిస్తేనేగా. ఇక నాస్తి జాగ్రత్తో భయం, మెలకువగా ఉండేవాడికి భయం ఉండదు. రైల్లో ప్రయాణం చేస్తున్నాం, సీట్లో కూర్చున్నాం, అప్పుడు జాగ్రత్తగా మెలకువగా ఉండి పరుసు మీద చేయి పెట్టుకుంటే ఆ పరుసవాడు ఎత్తుకుపోడు. అని ఉపన్యాసంలో కుర్చీలో గుర్ర పెట్టి నిద్రపోయినట్టుగా ఆ రైల్లో కూడా నిద్రపోతే జేబులో చేయట్టువాడు పట్టుకుపోతాడు. గుళ్ళోకి వెళ్ళి గోవిందా అనేలోపు జేబులో చేయట్టు పోయిందా అంటాడు వీడు. గోవిందా పోయిందా, గోవిందా పోయిందా అంటాడు. నువ్వు మెలకువగా ఉంటే వాడు పట్టుకుపోతాడు, పట్టుకుపోలేడు. అందువల్ల మెలకువగా ఉండేవాడికి భయం లేదు. ఇది గొప్ప శ్లోకం అన్నమాట. ఈ విధముగా ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు మౌనముగా ఉండుట చాలా ఉత్తమోత్తమము. కానీ ఏం చేస్తాం, కాలం కలిసిరాక వినత వాదించింది. గుర్రం అంతా తెల్లగానే ఉందండి. దాంతో ఏం చేసింది కద్రువ, గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు బానిసవుతాను, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసవుతావా అంటే అవుతానందిట. ఇద్దరం వెళ్ళి గుర్రం చూద్దాం అనుకుంటూ ఉంటే కద్రువుకి విషయం తెలుసుగా, గుర్రము తోక నల్లగా లేదు తెల్లగా ఉందని తెలుసు. ఇప్పుడు పెడితే ఓడిపోతుంది, అక్కగారికి బానిస అయిపోతుంది. అందుకని ఈ పూటకి విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు రాత్రి అయిపోయింది, చీకట్లో మనం సరిగ్గా చూడలేం. ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న వద్దాం, సూర్యోదయ సమయంలో వచ్చి తోకని పరిశీలిద్దాం అని ఇంటికి తీసుకుపోయింది అక్కగారిని. వినతకి తెలుసు నేను నెగ్గుతానని ధైర్యం, అందుకని ఇంటికి పోయింది. కద్రువ, గుర్రము తోక నల్లగా లేదు తెల్లగా ఉంది, రేపు పోటీలో ఓడిపోతాను, మా అక్కగారికి బానిసవుతాననే భయంతో ఇంటికి వెళ్ళగానే తన పిల్లల్ని పిలిచింది. కద్రువకి 1000 మంది కొడుకులు, అంతా పాములు. ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, నాగుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, పింజరుడు, పిశంగుడు, కూటుడు, కాలకూటుడు, ధృతరాష్ట్రుడు, ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది తెల్లని పాములు, ఆదిశేషుడు వాసుకి తెల్లగా ఉంటారు. తక్షకుడనేవాడు ఎర్రని పాము, కళ్ళు కూడా ఎరుపుగా ఉంటాయి. కొంతమంది గోధుమ రంగులో ఉండేవారు, కొంతమంది మరీ బొత్తిగా నల్లని పాములు, నల్లత్రాసులు. ఇలా పాముల్లో ఎన్ని రంగులు అనుకుంటున్నారండి బాబు, ఆ రంగురంగుల పాములు చూస్తే మతివుతుంది మనకి. చక్కని శ్రీశైల అరణ్యాల్లో ఇష్టకామేశ్వరాలయానికి వెడుతున్నప్పుడు దారిలో కాసేపు ఓ పొట్ట ఉంది, ఆ పొట్ట దగ్గర అయితే ఇలాంటి పాములు కనపడతాయి అదృష్టవశాత్తు. రక్తపింజరట దాని పేరు. ఎర్రని పాములు, తెల్లని పాములు, నల్లని పాములు, గోధుమ రంగులో ఉండే పాములు, ఆకుపచ్చ పాములు కూడా ఉంటాయి, పసిరిక పాములు లాంటివి. ఎన్ని రంగుల పాములు ఉంటాయో అన్ని రంగుల పాముల్ని నా అదృష్టవశాత్తు నేను చూశాను. ఎన్ని రకాల మనుషులు ఉంటారో అంతమందిని చూశాను. ఇంకా భవిష్యత్తులో ఏమైనా చూస్తామో తెలియదు. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఈ పాములు నల్లత్రాచు పాములు పిలిచింది. ఒరే నాయనలారా, పిల్లల్ని 1000 మందిని కనడం వల్ల ఎంత లాభం ఇప్పుడు నాకు అర్థమైంది. నేను మీ పెద్దమ్మతో వాదోపవాదాలు వేశాను, గుర్రం తోక నల్లగా ఉందన్నాను, ఆ తోక నల్లగా లేదు. మీరేం చేస్తారంటే తోకని కరిచిలా పట్టుకోండి. ఆ పాములు ఏం చేస్తాయంటే ఇలా నోటితోటి వెళ్ళి తోకనలా పట్టుకుంటాయి. అప్పుడు ఆ తోక కనపడుతుంది కానీ ఆ తోకకున్న పాము కనపడదు. అవి కరిచి పట్టుకోవడం అంత నేక్కగా ఉంటాయట. గుర్రం యొక్క వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక్కి ఒక్కొక్క పాము వెళ్ళాడండి. అప్పుడు మీరు నల్లగా ఉంటారు కనుక తోక నల్లగా కనపడుతుంది. మీరు కామరూపులు కనుక పడగలు కనపడకుండా జాగ్రత్త పడండి. కేవలం తోక మాత్రమే వెంట్రుక్కి వేలాడేలా చూడండి. అప్పుడు తోక నల్లగా కనబడితే మీ పెద్దమ్మ ఓడిపోయి నాకు బానిస అవుతుంది, నేను నెగ్గుతాను అనగానే ఈ నల్లత్రాచు పాములు పిల్లలు బుద్ధిమంతులు, ఎంత పాపం ఇది, మోసం చేసి పెద్దమ్మని బానిసం చేసుకుంటావా, పోటీలో ధర్మం ఉండాలి, అధర్మంతో నెక్కకూడదు, రిగ్గింగులతో నెక్కకూడదు, ఇది తప్పు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అమాయకులండి. ఈ కలియుగంలో ఉన్నటువంటి నాయకులను చూస్తే వాళ్ళు బుద్ధి మార్చుకోవచ్చు. ఆ రోజుల్లో ధర్మానికి విలువ ఇచ్చేవారు. వాళ్ళు అలా అనగానే ఆవిడ కొళ్ళు మండిపోయింది. తల్లి చెప్పిన మాట వినకుండా వ్యతిరేకించారు గనక మీరంతా భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో పడి కాలి బూడిదైపోండ్రా అని చెప్పించేసింది. దాంతో వాళ్ళు వణికిపోయి, ఎంత పొరపాటు చేసావమ్మా, ఏదో మేం కొంతమంది కాదంటే మొత్తం మీ పిల్లలందరినీ చెప్పించావు, నీ పిల్లలంతా అగ్నిలో బూడిదైపోవడం నీకు ఇష్టమా అంటే క్షణికోద్రేకంలో చెప్పించేశానండి ఆవిడ. ఇప్పటికైనా మించింది లేదు. ఎవరైనా మీలో కొంతమంది వెళ్ళి ఆ తోకను నలుపు చేస్తే అలా నలుపు చేసినటువంటి వాళ్ళు నా మాట విన్నటువంటి వాళ్ళు మాత్రం కాపాడతానండి. అప్పుడు వాళ్ళల్లో కొంతమంది వెళ్ళి ఈ చావు నుంచి బయటపడడానికి తోకను పట్టుకున్నారు. దాంతో తోక నల్లగా కనపడింది. దాంతో పెద్దమ్మగారు వినతాదేవి ఈవిడికి బానిస అయిపోయింది. ఆ తర్వాత గరుత్మంతుడు వినతని దాస్యవిముక్తురాలు చేశాడు. ఇప్పుడు వీళ్ళంతా బెంగ పెట్టుకున్నారు, మేము కొంతమంది తల్లి శాపానికి గురయ్యాం, ఇప్పుడు ఆ తల్లి శాపం వల్ల భవిష్యత్తులో సర్పయాగంలో కాలి బూడిదవుతాం, ఇప్పుడు ఎలా బయటపడ్డాం అనుకుంటూ ఉంటే అప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు వాళ్ళల్లో, చాలా చిన్నవాడు. వాడు చిన్నప్పుడు ఈ శాపం పెడుతున్నప్పుడు అందరిలోకి బాగా చిన్నవాట, కొంచెం నిద్రపోతున్నట్ట. నిద్రపోతున్నవాడు ఉలిక్కిపడి లేచాట. ఉలిక్కిపడి లేచి మా అమ్మలా శాపం పెట్టేసింది అనుకుని భయపడి అక్కడి నుంచి దూరంగా పోయాడు. ఆ సమయంలో కొంతమంది దేవతలు ఋషులు ఓ చోట సమావేశమై మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ, పాపం కద్రో శాపం వల్ల పావులంతా సర్పయాగంలో కాలి బూడిదైపోతారు, ఈ గండం నుంచి పావుల్ని ఎవరు రక్షిస్తారు అనుకున్నారట వాళ్ళలో వాళ్ళు. అది కుర్రాడు అన్నాడు. ఇంతలో ఒక ఋషి లేచాడు, ఈ సర్పయాగం చివరిదాకా సాగదు, సర్పయాగం మధ్యలో నాశనం అవుతుంది, వాసుకి 1000 మంది కొడుకులు పుట్టాక ఈ మొత్తం కద్రువకి, అందులో పెద్దవాడు ఆదిశేషుడు, 2 వాసుకి, ఆ తర్వాత చివరిని ఎంతమంది పుట్టాక ఒక కూతురు పుట్టింది, అంటే వాసుకి చెల్లెలు అవుతుంది. అప్పట్లో ఆదిశేషుడు వాసుకి బాగా ప్రసిద్ధులు గనక ఎవరైనా ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే వీళ్ళిద్దరినే ఉదాహరణ ఇచ్చేవారు. వాసుకి చెల్లెలు జరత్కారు అని ఒక ఆవిడ ఉన్నది. ఈ జరత్కారువు జరత్కారుడనే మునిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు, వాడికి ఆస్తికుడని పేరు. ఆ ఆస్తికుడు మాత్రమే సర్పయాగం నుంచి మొత్తం పాముల్ని రక్షిస్తాడు అనగానే అప్పుడు బృహస్పతి అడిగట, ఏ జరత్కారుకి అంత శక్తి ఎలా వచ్చింది అంటే, మానసాదేవి అని ఒక దేవత ఉన్నది, అమ్మవారి అంశతో పుట్టింది ఆవిడ. ఆవిడ హరిద్వారంలో కొండ మీద కొలువయ్యి ఉంది. ఆ మానసాదేవి దగ్గరకు ఒకనాడు కశ్యప ప్రజాపతి వెళ్ళాడు. కశ్యపశ్యచ మానసి, కశ్యపునికి ఆవిడ చాలా ఇష్టురాలు. కశ్యపుడి మనస్సులో ఆ దేవత ఎప్పుడూ కొలువై ఉండేదిట. అందుకని కశ్యపుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా మానసాదేవి, నేను నీ భక్తుణ్ణి, నన్ను కాపాడన్నాడు. ఆవిడ 4 చేతులతో దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చింది కశ్యపునికి. ఏం వరం కావాలో కోరుకోవయ్యా కశ్యప ప్రజాపతి అంది. అప్పుడు ఆయన, నా భార్యల్లో ఒక భార్య తన బిడ్డలందరినీ జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో కాలి బూడిదైపమ్మని చెప్పించింది, దానివల్ల మా పాములందరూ చావబోతున్నారు, ఒక జాతి జాతి మొత్తం ఎప్పుడూ నాశనం కాకూడదు, కాబట్టి నా పిల్లల్ని రక్షించే బాధ్యత నీది, నువ్వు నన్ను కాపాడి నా వంశాన్ని నిలబెట్టు, సర్పజాతిని నిలబెట్టు అనగా, అప్పుడామె, నేను నీ భార్యకి చిట్ట చివరిగా కూతురుగా పుడతాను, నాకు జరత్కారు అని పేరు పెట్టు, ఇక్కడ విగ్రహంగా ఉంటాను, నా అంశతో కూతురుగా పుడతాను, నన్ను మానస జరత్కారు అని పిలవండి, నా పేరే కలిగినటువంటి ఋషికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే మాకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు వల్ల సర్పయాగం ఆగిపోతుంది అని మానసాదేవి కశ్యపునికి వరం ఇచ్చింది. తేనైవ మనసాదేవి మనసా యాచ దీవ్యతి అలా పలికి ఆ మానసాదేవి కశ్యపుడి మనస్సులో ప్రవేశించింది. ఈ మనస్సు ద్వారా రేతస్సులో ప్రవేశించింది, తద్వారా కద్రువు యొక్క గర్భంలో ప్రవేశించింది, కద్రువుకి కూతురై పుట్టింది. ఇవన్నీ తెలుసు కదా కశ్యపుడికి, అందుకనే ఆవిడికి జరత్కారు అని పేరు పెట్టాడు. ఈ జరత్కారు కశ్యపుని కూతురు జరత్కారు అని వాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కొడుకు పుడతాడు, సర్పయాగం ఆగిపోతుంది అని ఋషులు అనుకోవడం ఈ కుర్రాడు విన్నాడు. ఆ కుర్రాడికి అప్పటికి వయసు చిన్నది. వెంటనే వాడు ఈ విషయాన్ని వెనక్కి వచ్చి వాసుకి దగ్గర చెప్పాడు, అన్నయ్య మన వంశం నాశనం కాకుండా ఉండాలంటే ఒక సీక్రెట్, టాప్ సీక్రెట్, గొప్ప రహస్యం నేను ఇప్పుడే దేవతల ద్వారా విన్నాను అని జరిగింది చెప్పాట. అప్పుడు వాసుకి తన చెల్లెలు జరత్కారు అని పిలిచి, అమ్మవారి వంశతో పుట్టేవు తల్లి, నువ్వు మా అందరికీ కూడా వంజవి, నమస్కారానికి అర్హురాలివి, నీకు మేము నమస్కరిస్తున్నాం చెల్లెలువైన అమ్మవారివి గనక, నీకు మంచి వరుణ్ణి చూస్తాం, నీ పేరే కలిగినటువంటి ఒక ఋషి ఉన్నట్ట ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తామని వీటికి నచ్చ చెప్పి ఈ జరత్కారు అనే ఋషి కోసం వెతికారు. ఆ రోజుల్లో జరత్కారు అనే ఒక ఋషి పుట్టాడు, పితృదేవతల యొక్క కొడుకు, ఆయన పితృదేవతల యొక్క అనుగ్రహంతో పుట్టాడు. ఈయనకి చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే ఇష్టం లేదు, బ్రహ్మచర్య దీక్షతో మోక్షం పొందొచ్చు అనుకున్నట్ట, అందుకని నేను అన్నీ విడిచిపెట్టి బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేసుకుంటానని బయలుదేరాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేద్దామని హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాల్లో ఓ చోట ఓ చెట్టు కనపడింది, ఆ చెట్టు ఆల్మోస్ట్ ఆల్ విరిగి పడిపోతుంది, వేళ్ళు పైకి లేచిపోయి, ఆ చెట్టు వేళ్ల దగ్గర కొంచెం గడ్డి పరకలు ఉన్నాయి, ఈ గడ్డి పరకలు కూడా ఓడబోతున్నాయి, అలా ఓడబోతున్న గడ్డి పరకల్ని కాళ్లతో పట్టుకుని తలకిందులుగా వేళ్లాడి కొంతమంది దేవతలు కనబడ్డారట. ఒకసారి ఆలోచించండి, చెట్టే పూర్తిగా వేళ్లతో పడిపోబోతోంది, ఆ చెట్టు వేళ్ల దగ్గర ఏమో గడ్డి ఉంది, ఆ గడ్డి కూడా మట్టి అంతా ఊడిపోయి ఇంచుమించుగా గడ్డి ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది, అలా ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న గడ్డి పరకలని కాళ్లతో పట్టుకుని తల్లకిందులుగా లోయలోకి వెళ్ళాడుతున్నారట కొంతమంది. ఏ క్షణంలో అయినా గడ్డి ఊడిపోవచ్చు, ఊడిపోతే వీళ్ళు లోయలో పడతారు, పడితే తల పగిలి చస్తారు. అలాంటి వాళ్ళని చూచి ఈ జరత్కారు తెల్లబోయి, మహాత్ములారా ఏమిటి తపస్సు, ఏమిటి కఠోర దీక్ష, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న అల్పాతి అల్పములైన గడ్డి పరకలని కాళ్లతో పట్టుకుని తలకిందులుగా తపస్సు చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఏదో బృహత్తర దీక్ష. మీ దీక్ష రహస్యం చెప్పండి అంటే దీక్ష కాదు ఇంకోటి కాదు మా కర్మ ఇది అన్నారట వాళ్ళు. ఈయన తెల్లబోయి, మీరేదో తపస్సు చేస్తున్నారేమో, ఇదేదో దీక్ష అనుకుంటే మీరు కర్మ అంటున్నారు, ఇంతకీ మీ కర్మ ఏమిటంటే మా కర్మ ఏం చెప్పమంటారా, మా వంశంలో జరత్కారు అనే ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, వాడు గురువులు వాడిని తాత్కాలికంగా గృహప్రవేశం చేయరా, గృహస్థాశ్రమంలో ప్రవేశించరా అంటే వినిపించుకోకుండా బ్రహ్మచర్య దీక్షతో తపస్సుకు బయలుదేరాడు, ఆ దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకున్న కొడుకుని కనేదాక మాకు ఇది నరకం, మేము పితృదేవతలం, వాడి పితృదేవతలం, స్వర్గంలో ఉండేవాళ్ళం, ఆ దరిద్రుడి వల్ల భూలోకానికి వచ్చాం, ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న గడ్డి పరకల్ని ఇంద్రుడు ఇక్కడ పెట్టి మమ్మల్ని తలకిందులుగా వెళ్లాడదీశాడు, వాడిని కొంతకాలం పెళ్లి చేసుకోకపోతే ఈ గడ్డి పరకలు ఊడిపోతాయి, అప్పుడు మేము కింద పడి చస్తాం, ఇంకా కొంతకాలం పాటు ఇంద్రుడు ఊడిపోకుండా ఈ గడ్డి పరకల్ని రక్షిస్తున్నాడు కాబట్టి బతికాం, ఇంకొక 10 ఏళ్ళు మాకు గడువు ఉంది, ఈ 10 ఏళ్లలో ఆ జరత్కారు అన్నవాడు పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కంటే మేము తిరిగి స్వర్గానికి పోతాం లేదా అధపాతాళానికి పడిపోతాం, నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఆత్మీయంగా మమ్మల్ని పలకరించావు, నీకెక్కడన్నా ఆ నీచుడు మా వంశంలో పుట్టినవాడు పరమత్రాష్ట్రుడు జరత్కారు అని వాడు తగిలితే కొంచెం వాడికి నచ్చ చెప్పి మా దగ్గరికి తీసుకురా అన్నారట. ఇంక వీడు ఏం మాట్లాడతాడు, తిట్టవలసి తిట్టని తిట్టారు, పరమదౌర్భాగ్యుడని తిట్టారు వాళ్ళు. అందుకని ఆయన తెల్లబోయి, అయ్యల్లారా ఇంక తిట్టకుండా ఉంటే నేను ఒక రహస్యం చెబుతానన్నట, సరే తిట్టం ఇంతకీ చెప్పినాయన అంటే, మీ చేత ఇందాకటి నుంచి అష్టోత్తర శతనామ కీర్తనములు అందుకుంటున్నటువంటి జరత్కారు అని నేనే సుమా అన్నట్ట. ఆయన ఓరి ఓరి నువ్వుట్రా నాయన, ఇంకొక 4 ఎక్కువ ఎద్దువే నువ్వేం తెలిస్తే అన్నారు వాళ్ళు. అక్షతలు నాలుగు వేద్దు అనగానే ఇంక వెయ్యకండి, నేనేమో ఏదో బ్రహ్మచర్య దీక్షతో మోక్షం పొందొచ్చు కదా అనుకున్నాను అంటే, లేదురా నాయన, ఒక్కొక్కడికి ఒక్కొక్క యోగం ఉంటుంది, ఆ యోగం వాడికి తెలియదు, వాడి గురువులకి తెలుస్తుంది. అందుకే నీ గురువు పరమ పూజ్యుడు వశిష్ఠుడు నాయన నువ్వు కొంతకాలం గృహస్థాశ్రమంలో ఉండన్నాడు, మోక్షం ఎలా పొందుతావో నీకు తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టి మేము పితృదేవతలం, మా మాట కర్తవ్యంగా భావించి తక్షణం వెళ్ళు, వివాహం చేసుకో, ఒక కొడుకుని కని మమ్మల్ని ఉద్ధరించి నువ్వు ఉద్ధరింపబడన్నారు. ఎందుకంటే ఉపాసనా రహస్యములు మీకు తెలియవు, గురువుకి తెలిస్తే ఈ ఒక్క వ్యక్తి ఒక్క మొహం చూడగానే ఈ వ్యక్తి ఎందుకు మరుకొస్తాడు, ఈ పిల్లవాడు ఎందుకు మరుకొస్తాడు, ఈ అమ్మాయి ఎందుకు మరుకొస్తుంది, ఈ ముసలాళ్ళు ఎందుకు మరుకొస్తారని తెలుస్తుంది. అది గురువు యొక్క లక్షణం. అందువల్ల గురువులు అందరికీ ఒకే రకం మంత్రం ఇవ్వరు కదా, ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పని చేయిస్తారు. ఎవడు ఎందుకు పుట్టాడో అనేది కేవలం వాడు గురువే గుర్తిస్తాడు. నీ గురువు వశిష్ఠుడు నిన్ను గుర్తించి నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే నువ్వు గురువుగారి మాట కాదని ఈ తీర్థయాత్రలు చేస్తున్నావు, ఇప్పటికైనా మించింది లేదు, మమ్మల్ని ఉద్ధరించన్నారు వాళ్ళు. అప్పుడు వాడన్నాడు, మీరు చెప్పిన మాట వినకపోతే మీరు నశిస్తున్నారు, వింటే నేను నశిస్తానేమో సంసారంలో పడతానేమో అనే భయం. అయినా పితృదేవతల వాక్యం తలకి ఎక్కించుకోకపోతే, పితృదేవతల వాక్యం శిరోధార్యంగా భావించి సంతానం పొందకపోతే నా తపస్సు ఫలించదని నశిస్తానని నాకు తెలుసు. పితృదేవతల వాక్యం ఎప్పుడు విని తీరాలట. గురువు పితృదేవతలు ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. సరే ఆలోచిస్తాను, ఆలోచన వచ్చింది, నా పేరున్నటువంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానన్నట. పెళ్లి తప్పించుకోవడానికి నాటకాలు ఇవి, అందుకని నా పేరున్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏదో ఒకటి మొత్తం మీద వెళ్ళరా బాబు, నువ్వు పెళ్లి చేసుకునేదాకా ఇందులో పడకుండా మేము ఇంద్రుడిని ప్రార్థిస్తామన్నారు వాళ్ళు. వీడిప్పుడు పెళ్లి తప్పించుకోనా చేసుకోనా అంటూ ఉంటే, ఈయన గురించి విన్నాడుగా వాసుకి, తన చెల్లెల్ని ఆ పేరున్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పుట్టేవాడే నాగజాతిని రక్షిస్తాడు గనక వాసుకు వెతుక్కుంటూ వచ్చాడు ఈయన దగ్గరికి. వాసుకి మహాత్ముడు గనక శివానుగ్రహంతో అక్కడికి వచ్చి, అయ్యా తమరేనా జరత్కారు మహర్షి అన్నట్ట, అవునాయన అన్నాడు, మీ శపథం గురించి విన్నాం, మీ పేరే ఉన్న అమ్మాయిని మాత్రమే మీరు పెళ్లి చేసుకుంటారట కదా అంటే, అవును ఆయన అలాంటి వాళ్ళు ఉండరుగా, అందువల్ల నాకు పెళ్లి గీత లేదు అన్నాడు ఆయన. అబ్బే నీకు పెళ్లి గీత కావాలంటే గీస్తాం మేమే, మాకు చెల్లెలు ఉంది దాని పేరు జరత్కారు, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం అన్నారట. ఇప్పుడు ఏం చేస్తాడు, నేను తప్పనిసరి అయింది వెంటనే, అయ్యో నా పేరున్న వాళ్ళు ఉండరనుకున్నాను, అందుకే శపథం పెట్టాను, నువ్వు కావాలని పేరు పెట్టినట్టున్నావు, సర్లే వివాహం చేసుకుంటాను, కానీ మీ చెల్లెలతో ఏకాంతంగా మాట్లాడి నా మాటలు ఆవిడ ఇష్టపడితే అప్పుడు వెళ్ళో తాళి కడతానన్నాడు ఆయన. మళ్ళీ ఇదో కండిషనా, ఆ రోజుల్లో మగవాళ్ళు కండిషన్ పెట్టేవారు, ఇప్పుడు ఆడపిల్లలే కండిషన్స్ పెడుతున్నారు. పెళ్ళయిన తర్వాత నన్ను నెలకు ఒక సినిమా కాదు వారానికి తీసుకెడతావా అని ఈ మధ్యన ఒకళ్ళిద్దరు అడిగారట. అన్నిటికంటే గొప్ప విషయం ఒకటి చెప్పిన మీకు, ఇది చెప్పగానే మాత్రం మీకు ఆనందం కలిగితే చప్పట్లు కొట్టచ్చనమాట. నిత్యం పీఠానికి వచ్చి ఒక అమ్మాయి ఉంది, కన్న తండ్రి కంటే ఎక్కువ గౌరవిస్తుంది, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి నేనే సాకాను. ఆ అమ్మాయి పెళ్లి చూపుల్లో భర్తని, కాబోయే భర్తని, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటే నీకోసం పడి చచ్చిపోతున్నాను అన్నట. అయితే నువ్వు నాకు ఒక మాట ఇస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానండి. ఏమిటి? మా గురువుగారి యొక్క పురాణం నిత్యం వినే అవకాశం నాకు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానండి. వాడు తెల్లబోయి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బొంబాయిలో ఉంటారు, మరి బొంబాయిలో ఉంటే బొంబాయిలో ఉంటేనే ఏంటండి మహానుభావులు హరిప్రసాద్ గారు లైవ్ ఇప్పిస్తున్నారు, వాట్సాప్లో లైవ్ చూసుకుంది, యూట్యూబ్ లైవ్ చూసుకుంటాను, వినడానికి గనక అవకాశం ఇస్తేనే పెళ్ళి, లేదంటే మళ్ళీ వెళ్ళిపోవాలి. నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి రోజు కూడా చెప్పింది, ఇంటర్నెట్ పెట్టాట, ఫోనుల్లో కంప్యూటర్లో పురాణం వింటోందట, నిన్న మెసేజ్ పెట్టిందనమాట, గురువుగారు మీ అనుగ్రహం వల్ల మంచి భర్త దొరికాడు, భర్తగారు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు, ఎప్పుడు పురాణాలు వర్ణిస్తున్నాడు, ఒక్క ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఆయనకి అన్నం పెడుతున్నాను, ఆఫీస్కి ఆయన గడిపాక హాయిగా ఇంట్లో ఖాళీగా కూర్చొని పురాణం వింటోందట. ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు పుట్టారు, పైగా కొడుకు కూతురు పుట్టారు, ఇంకెందుకంటే ఏం కావాలి, పిల్లలిద్దరికీ కూడా పిల్లాడికి శ్రీకర్, అమ్మాయికి శ్రీకరి అని పేరెట్టింది, పద్మ అనే శబ్దములకు శ్రీ అని కూడా అర్థం, పద్మ అన్న శ్రీ అన్న లక్ష్మి కదా, అందుకని పద్మాకర కదా, ఆ డైరెక్ట్ ఈ పేరెట్టకూడదని శ్రీకరు శ్రీకరి పెట్టుకున్నారట. ఎందుకు చెప్తానంటే కొన్ని కండిషన్స్ అలా ఉంటాయి. ఒక్క అందులో ఏం కోరిక, చెడ్డ కోరిక లేదు కదా. పవిత్రంగా పురాణాలు వినడం వల్ల బంగారం లాంటి సంతానం కలుగుతుందండి. పురాణములు ఎంతో గొప్పవి. అందుకే పౌరాగణికుని గౌరవించమని గరుడ పురాణంలో ఉంటుంది. చూడండి, గరుడ పురాణం 3వ అధ్యాయంలో అధ్యాత్మ విద్యాదాతారం యో నావమన్యంతి యో గురుం తథా పురాణ వక్తారం తేవై నరకగామిన. అధ్యాత్మ విద్యను బోధించేవాణ్ణి, పురాణము చెప్పేటటువంటి వాడిని ఎవరు గౌరవించరో తే అటువంటి వాళ్ళు నరకగామిన వై, నరకానికి పోయి తీరుతారు సుమా అంటాడు. గరుడ పురాణంలో శ్లోకం ఇది, అధ్యాత్మ విద్యాదాతారం నావమన్యంతి యో గురుం తథా పురాణ వక్తారం తే వై నరకగామిన. వాళ్ళంతా నరకానికి పోయి తీరుతారట. అందువల్ల ఎప్పుడూ కూడా పౌరాణికుల్ని కలిసి కనీసం గౌరవిస్తే, పండితుల్ని గౌరవిస్తే నరకానికి పోకుండా ఉంటాం. స్వర్గం దేవుడు ఎరుగు కానీ కనీసం నరకానికి వెళ్లకుండా ఉంటే కొంత నయ్యం. ఇప్పుడు ఈయన పెళ్లికి ముందు ఒక నియమం ఉందనగానే జరత్కారుని పట్టుకొచ్చి జరత్కారు దగ్గర పెట్టారు. అమ్మాయి, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్న తక్షణం విడాక్ 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 అంటాను, నేను విడిచిపెట్టేస్తాను. దానికి ఇష్టపడితే సరే, పెళ్ళైన దగ్గర నుంచి నేను నీకు ఈరోజు ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు అంటాను. నేను వద్దన్న పని చేసావా, టక్కన విడా కనగానే అలాగేనండి నొప్పేసుకుంది, ఎందుకంటే లోకశ్రేయస్సు కోసం. అప్పుడు ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అపూర్వ రీతిలో కాపురం చేశారు. ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిందిగా ఇంకేమిని వదిలించుకోవాలనుకున్నాడు. ఈయన తపస్సుకు పోవాలనుకున్నాడు. ఓ రోజున ఏం చేశాడు, నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నాను, అన్నం తిని అని మధ్యాహ్నం పూట పడుకుని నన్ను లేపద్దు, ఏమైనా లేపద్దు అన్నాడు. మధ్యాహ్నం పడుకున్నట్ట, రెండింటికో ఒంటిగంటకో. కొంతమంది అదృష్టం 9 పడుకుంటే మధ్యాహ్నం 12 లేస్తారు, భోజనం చేసి మళ్ళీ 1 పడుకుంటారు, సాయంకాలం 5:30 or 6 అదృష్టం బాగుంటే పురాణానికి లేస్తారు, మళ్ళీ ఇంటికి రాగానే టిఫిన్ చేసి పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. మేము 4 లేచిపోయామండి అంటారు. 4 30 పడుకుంటే 4 కాదు 3 కూడా లేవచ్చు. రాత్రి 12 దాకా చదివితే తలవర్ధం లేవలేడు. కానీ ఈయన అలా కాదు, ఎప్పుడు నిద్రపోడు. అటువంటి వాడు మధ్యాహ్నం పడుకున్నవాడు సాయంత్రం సంధ్యా సమయమైనా లేవలే. ఈ జరత్కారు చూసింది, ఇది సంధ్యా సమయం, సంధ్యా సమయమునకు సంధ్యావందనం చెయ్యని వాడు పశువుతో సమానం, నా భర్తకి నియమనిష్టలు ఎక్కువ. సంధ్యా విహీన పశుభిస్సమానా, వేళకి సంధ్యావందనము చెయ్యనటువంటి వాళ్ళు పశువులతో సమానులు అని వ్యాసుడు చెప్పాడు. బాబోయ్ నేను చెప్పలేదు, మళ్ళీ నా మీదకి రాకండి. చాలా చోట్ల పురాణాల్లో చెప్పారు, మహానుభావులు చెప్పారు, సంధ్యావందనం చేయకపోతే దోషం అన్నారు. దేవీభాగవతంలో 12వ స్కంధంలో సంధ్యావందనం యొక్క మహామహిమ చెప్పారు. ఆ తర్వాత ఏమాయ్ సంధ్యావందనం చెయ్యం, మా గురించి ఎందుకు చెప్పావు అంటే నేనేం చెప్పను, మరి పురాణాల్లో ఉన్నవి చెప్పాను. పురాణం చెప్పమంటారా మానేమంటారా, పురాణం చెప్పమంటే మీరు చెప్తాను, లేకపోతే ఎందుకు చెప్పామంటే మానేస్తాం, అంతే కదా. మరి ఈ మధ్యన విసుగొచ్చి ఒక్కొక్కసారి నాకు కూడా పురాణం మానేద్దాం అనిపిస్తుందన్నమాట. ఇలా చెప్పకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. సంధ్యావందనం చేయని వాళ్ళు పశువులు అంటే మాకు బెంగ వస్తుందండి, మేము నరకానికి పోతామని భయం వేస్తుందండి అని నాకు మళ్ళీ ఒక లెటర్లో. మీరు ఎంత భయపడినా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నదన్నట్టుగా చెప్పవలసింది. ఒకళ్ళ కోసం పురాణాలు కాదు, వేదవ్యాసుల వారు ఏం చెప్పారో అందులో ఉన్నట్టుగా చెప్పేస్తాం, ఇందులో ఉన్న చదివేసి చెప్పేస్తాం. చెప్పిన తర్వాత అందులో మీకు వీలుంటే ఆచరించండి, లేదా వదిలేయండి, ఎవడేమనుకున్నదో ఉన్నదట్టుగా చెప్పేస్తాం. చెప్పే అవకాశం ఉన్నంత వరకు ఆ తర్వాత ఒక దేవుడికి దండం పెట్టి మా దారిని మేము ఆ లోకానికి పోతాం. సంధ్యా సమయమునకు సంధ్యావందనం చేసి తీరాలి, ఈయన నిద్రపోతాడు లేవాడు ఎలా. అందుకని ఆవిడిక ఆలోచించింది, మరి కాసేపట్లో సంధ్యా సమయం దాటిపోతుంది, లేపితే లేపద్దు అని చెప్పి నిద్రపోతున్న ఈయన, నేను చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నావు గనక విడాకులు అంటాడేమో అని ఆలోచించి, సర్లే నా కాపురం పోయినా పర్వాలేదు, నా భర్త బాగుండాలనుకుంది పాపం అనుకుని లేపేసింది. లేపగానే ఆయన లేచాడు, పళ్ళు పటపట కొరికాడు. నేనేం చెప్పాను, లేపద్దన్నానా, నువ్వు లేపావా, కాబట్టి ఈరోజు నుంచి నీకు విడాకపో అన్నాడు అంతే. ఆవిడ చాలా ఆశ్చర్యపోయి, ఏమండి ఇంత చిన్నదానికి విడాకులు అంటే ఏం చేయను, మరి నా నియమం అది, అసలు నువ్వు నన్ను లేపితే నేను వదిలించుకోవడానికే దొంగనిద్ద నటించాను, ట్రాప్లో పడ్డావు, నా వల్లలో పడ్డావు, భయపడకు, నీ కడుపులో మహానుభావుడైన కుర్రాడు ఉన్నాడు, వాడు చాలా గొప్పవాడు, వాడు పుట్టిన తర్వాత కొద్ది రోజులు వాడిని పెంచి జనమేజయ మహారాజు గారి సర్పయాగాన్ని ఆపిస్తావు, నువ్వు ఆపగానే నువ్వు సామాన్యురాలివి కాదు, మానసాదేవి శక్తివి, నువ్వు శరీరం విడిచిపెట్టి అందులో కలిసిపోతావు, అని వరం ఇచ్చాడు ఆయన. తన దారిని తాను వెళ్ళిపోయాడు. భర్తకు నమస్కరించింది, ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. వాడికే ఆస్తికుడు అని పేరు పెట్టారు. ఆస్తికుడు అన్న ఆస్తికుడు అన్న వాడే. ఆ తర్వాత కొంతకాలానికి జనమేజయ మహారాజు గారు సర్పయాగం చేశాడు ఉదంకుడు అనే ఆయన ప్రేరణతో. ఆ సర్పయాగంలో ఎక్కడెక్కడి పావులు వచ్చి పడ్డాయి. తక్షకుడి కోసం ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆస్తికుడు వచ్చి జనమేజయుణ్ణి యాగం ఆపేయి ఇదే దక్షిణ అన్నాడు. యజ్ఞకుండం దగ్గర కూర్చున్నవాడు తన దగ్గరకు వచ్చి ఏమడిగినా ఇవ్వాలని శాస్త్రం అట. యజ్ఞకుండం దగ్గర కూర్చుని యజ్ఞములు చేసేటటువంటి కర్త ఎవరైనా విప్రుడు వచ్చి నాకు ఇది కావాలని అడిగితే ఇచ్చి తీరాలి. అందుకే జనమేజయుడు మహానుభావుడైన విప్రేంద్రుడైనటువంటి ఆస్తికుడు వచ్చి యాగం ఆపేయమనగానే యాగదక్షిణగా ఆపేశాడు. ఆపేయగానే అప్పుడు ఈ యోగినీ దేవత జరత్కారు కుమారుణ్ణి దీవించి మళ్ళీ మానసాదేవి ఆలయానికి వెళ్ళిపోయింది. యోగినో విశ్వపూజ్యస్య జరత్కారు ప్రియా తతః జరత్కారు జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియా ఆస్తికమాత విషహరేతి చ మహాజ్ఞానయుత చైవ సా దేవీ విశ్వపూజిత. ద్వాదశైతాని నామాని పూజాకాలే తుజ పఠేతు తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. ఇప్పుడు 12 నామాలు ఉన్నాయి వరసగా. ఈ అమ్మాయి జరత్కారు మానసాదేవి దగ్గరికి వెళ్ళింది. జరత్కారు ప్రియ, జరత్కారు జగద్గౌరి, మనస సిద్ధయోగిని, వైష్ణవి నాగభగిని, శైవి నాగేశ్వరి, జరత్కారు ప్రియ, ఆస్తే కమాస్త, విషహర, ఇలా 12 నామములతో అమ్మని స్తుతించి, నీ అంశతో పుట్టాను, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నన్ను నీలో కలిపేసుకోండి అనగానే ఆ లోపల విగ్రహంలో ఉన్న అమ్మవారు జగన్మాతగా మారిపోయి ఈ జగత్కారువుని తనలో కలిపేసుకున్నది. కలిపేసుకుని అక్కడ ఆ సమయంలో అర్చన చేస్తున్న దేవతలతో ఋషులతో ఇలా అన్నది, ఈ జరత్కారువు 12 నామములతో నన్ను స్తుతించింది. ఈ నామాలు దేవీ భాగవతంలో 47 అధ్యాయంలో 9 స్కంధం, దేవీ భాగవత 9 స్కంధంలో 47 అధ్యాయంలో ఉంటాయి. శ్లోకాలు 51, 52, 53. ఆ శ్లోకాల్లో 12 నామాలన్నమాట. ఈ నామములు దేవతలారా జరత్కారువు స్వయంగా రచించిన నామములు, అంటే నా అంశతో నేనే రాసుకున్న నామములు. ఇవి చాలా గొప్ప నామములు. అమ్మవారిని చతుర్థి నాడు, షష్ఠి నాడు, ఇంకా ఎప్పుడన్నా నాగదేవతలకి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు, నాగపంచమి అని ఉంటుందిలేండి, అలాంటి పంచమి రోజుల్లో ఈ నామములతో స్తోత్రం చేసిన వాడికి నాగభయం ఉండదు. వాడి జీవితంలో, వాడి వంశంలో వారెవరికి సర్పగండం ఉండదు. పాములు కాటేస్తావడం లేక పాములు చంపడం వల్ల వచ్చే దోషాలు ఇవి ఉండవు. ఇవి చాలా గొప్ప నామాలండి. ఇలాంటి నామములు నాగదేవతల ఆలయాలు ఉన్న చోట తక్క రాసి పెట్టేస్తే ఈ 12 నామాలు అసలు మనుషులకి చాలా ఉపకారం అన్నమాట. గొప్ప గొప్ప నామాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవి సులభముగా నాగదోషం తొలగించే నామములు. ఇక్కడ రాశారు, పూజాకాలములో ఈ 12 నామములు పఠించిన వారికి నాగభయం ఉండదు. తస్య వంశోద్భవస్య చ, వంశం అభివృద్ధి చెందుతుంది. నాగభీతే చెయ్యనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షోభే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయ. పాముల భయం కొన్ని చోట్ల ఉంటుంది, లేదా నిద్రపోతున్న వాళ్ళకి కళ్ళలో పాములు రావచ్చు, ఒక్కొక్కసారి కర్మగాలి పాములు పొట్టల దగ్గర పడుకోవచ్చు, లేదా ఏదో రకంగా నాగదోషం రావచ్చు. మన పొలాల్లో కూడా పాములు తిరుగుతూ ఉండడం వల్ల మనకి తెలియకుండా వాటి వల్ల గండమో, వాటి వల్ల మనకు గండమో రావచ్చు. ఇలాంటి భయంకరమైన నాగ సంబంధమైన సకల దోషములు ఈ స్తోత్రం చతుర్థి, పంచమి, షష్ఠి తిథులలో చదివితే నాగదేవతల ఆలయం దగ్గర టక్కన ఆ కష్టాలన్నీ పోతాయట. ముచ్యతే, వాడు అందులోంచి విముక్తి పొందుతాడు. నా అత్ర సంశయ, ఇందులో సందేహం లేదు. ఇక నిత్యం చదివితేనో 12 నామాలు ఎంత చేసి, ఈ 12 నామాలు నిత్యం చదివితే వాడి శరీరమే పరమ పవిత్రమైనటువంటి మానసాదేవి స్వరూపమవుతుంది. నాగవర్గ ఫలాయితే పాములు ఏ విధంగా వీడిని ఇబ్బంది పెట్టవు, గండం తొలగిస్తాయి. ఆ వంశంలో పుత్ర సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కోసం ఈ నాగనామాలు చదవాలట. ఈ నాగనామాలు చదివితే ఇంట్లో పుత్ర సంతానం కలుగుతుంది. కొందరిళ్లలో కొడుకులు తప్ప కూతుళ్ళు ఉండరు, అదే కర్మ. అలాంటి వాళ్ళు చదివితే మంచి పుత్రికి కూడా పుడుతుంది. ఎంతెందుకు? అటువంటి వాడు విషం తాగినా, ఇంట్లో వాడికి ఆత్మహత్య చేసుకోవడానికి విషం తాగినా వాడు చావట్ట. పిల్లలు కొంతమంది ఈ మధ్యకాలంలో విషాలు తాగేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో 10th class ఫెయిల్ అయిపోతే చచ్చిపోవటం, ప్రేమలో ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవటం విషం తాగి. ఈ స్తోత్రం నిత్యం చదివే వాళ్ళ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం కోసం ఏం డ్రిల్లు, గుళికలు, ఇంకేవో సైనేడు ఇలాంటివి తాగినా తిన్నా వాళ్ళు చావరు. సుస్పష్టంగా చెప్పారు, స విషం భోక్తు మీశ్వర. వాడు కాలకూట విషం తాగినా మళ్ళీ వైద్య సహకారంతో బతికి బట్ట కడతాడు. అటువంటి వాడు విష్ణునాసార్థం క్రీడత్యవ దివానిశం. నిత్యం పఠించేవాళ్ళు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో క్రీడిస్తారు. అంత గొప్ప స్తోత్రం ఇది అని ఈ విధంగా మనసాదేవి యొక్క దివ్య చరిత్రమును అత్యంత ప్రేమతోటి మహానుభావుడు నారాయణుడు నారదునికి చెప్పాడు.